ఆత్మ బంధువులారా, ధ్యానం చేసినా జపం చేసినా విచారణ చేసినా పూజ చేసినా మన జడబుద్ధిని వదిలించుకోవాలి. మనకు జడబుద్ధి ఆ ముద్దు బుద్ధి కనుక తగ్గకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా ప్రయోజనం లేదు. బుద్ధిలో ఉన్న ముద్దితనం తగ్గాలి, ఆ బుద్ధిలో ఉన్న దోషాలు తగ్గాలి. ఇప్పుడు బాగా జ్వరం వచ్చినప్పుడు అన్నం నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మనం ఆ జడబుద్ధిలో ఉన్నప్పుడు శాస్త్రం చదివినప్పటికీ అది మనకు మనస్కరించదు. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనకున్న శక్తి ఏమిటి, ఆయనకున్న జ్ఞానం ఏంటి, ఆయనకున్నటువంటి ఆనందం ఎటువంటిది అని భగవంతుడి గురించి ఒక సమగ్రమైన ఆలోచన కానీ ఒక సమగ్రమైన చింతన కానీ మనకు కలగదు. భగవంతుడి గురించి మనం ఊహించుకోవటం కంటే భగవద్ అనుభవం పొందటం మంచిది. ఆ జడబుద్ధి భగవద్ అనుభవం పొందనివ్వదు. స్థూల బుద్ధి పోయి సూక్ష్మ బుద్ధి, ఆ వివేకవంతమైన బుద్ధి మనం సంపాదించడం కోసమే మన సాధన యొక్క ప్రయోజనం. మనస్సును నిరంతరం కూడా వాచింగ్లో ఉండాలి, దాన్ని వాచ్ చేస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అంటే దాని చేష్టలు చూస్తూ ఉండాలి, దానికి రజోగుణం రాకుండా చూసుకోవాలి. జపం చేసినా ధ్యానం చేసినా రజోగుణం కనుక వచ్చేస్తంటే వెంటనే ఆ రజోగుణం ఏం చేస్తుందంటే మనోమాలిన్యాన్ని పెంచుతుంది. అంటే డే టు డే లైఫ్లో మనం జపం చేసినా ధ్యానం చేసినా విచారణ చేసినా ముఖ్యంగా రజోగుణం రాకుండా చూసుకోవాలి. రజోగుణం కనుక వస్తంటే మనస్సు పతనం అవుతుంది, అంటే ఆధ్యాత్మిక పురోగతి సరిగ్గా సాగదు. మనకి రజోగుణం అడ్డుకుంటూ ఉంటుంది. మన వ్యవహార జీవితంలో సాత్విక బుద్ధిని సంపాదించుకోవాలి. ఒక మాటలో, ఒక చూపులో, ఒక చేతలో, ఒక తలంపులో ఈ సాత్వికంగా మనం ఉండాలి. మన హృదయంలో ఆనందం ఉంది, కానీ ఆనందం మనకు స్వరూపంగా వ్యక్తం అవ్వాలంటే సత్వగుణం యొక్క సహకారం ఉండాలి. ఆ సత్వగుణం యొక్క సహకారం లేకపోతే మన హృదయంలో ఆనందం ఉన్నప్పటికీ అది మనం స్వరూపంగా వ్యక్తం కాదు. అంచేత రజోగుణాన్ని తగ్గించుకోవాలి. కేవలం ఒక 10 నిమిషాలు జపం చేసినంత మాత్రం చేత ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే సరిపోదు. అది ఈ పూజ జప ధ్యానములు మీకు సత్వగుణం రావటానికి సహకరించాలి. అంటే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏదో 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నాం, మళ్ళీ మామూలుగా పూజ గదిలో నుంచి బయటకు వచ్చేవాడు దేహంతో తాదాత్మ్యం వచ్చేస్తుంది అని అంటున్న రైట్, అది దేహంతో తాదాత్మ్యం వచ్చేస్తుంది. మనస్సు ఏం చేస్తుందంటే దానికి ఉండే అలవాటు కలిగి మీరు ధ్యానం చేసినా జపం చేసినా మీరు వెంటనే బాహ్యముఖం అవుతా ఉంటుంది. మనస్సు వెంటనే బాహ్యముఖం అవుతూ ఉంటుంది. బాహ్యముఖం ఎప్పుడైతే అయిందో అప్పుడు ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోకి వచ్చి విషయానుభవం పొందటం కోసం మనస్సు చూస్తూ ఉంటుంది. అంటే మనస్సును బాగు చేసుకోవడం చాలా ముఖ్యం. మనకి ఎంత సంపద ఉన్నా మనస్సును బాగు చేసుకోవడం ముఖ్యం. అంటే సంపద వల్ల సుఖం రాదు, నిగ్రహింపబడినటువంటి స్వాధీనం చేయబడినటువంటి మనస్సు వల్ల వాడికి శాంతి కలుగుతుంది. మీకు ఎంత సంపద ఉన్నప్పటికీ మీ మనస్సు కనుక మీకు స్వాధీనం లేకపోతే మీకు సుఖం రాదు, శాంతి కలగదు. ఎంత ధనం ఉన్నా, మీకు ఎంత కీర్తి ఉన్నా, ఎంత అధికారం ఉన్నప్పటికీ మనస్సు నిశ్చలంగా లేకపోతే, మనస్సు నిర్మలంగా లేకపోతే, మనస్సు ఏకాగ్రం కాకపోతే మీకు సుఖం తెలియదు, శాంతి రాదు. ఎందుకంటే నిగ్రహింపబడినటువంటి మనస్సు మాత్రమే, నియమింపబడినటువంటి మనస్సుకు మాత్రమే అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన మనస్సు తన మూలంలోకి ప్రయాణం చేస్తుంది. ఆచార్య వారు పద్మపాదులతో ఏమన్నారంటే, మనం అందరం మరణించాక స్వర్గంలో ఇక్కడ పుణ్యం చేసిన వాళ్ళందరికీ స్వర్గంలో ఏ సుఖాలైతే ఉన్నాయని మనం అనుకుంటున్నాము, అంతకంటే ఎక్కువ సుఖం, అంతకంటే ఎక్కువ శాంతి, అంతకంటే ఎక్కువ ఆనందం మీ శరీరం ఉండగానే ఈ భూమి మీద జీవన్ముక్తులతో సహవాసం జరిగితే స్వర్గంలో సుఖాల కంటే ఎక్కువ సుఖం జరుగుతుందన్నారు పద్మపాదులు. ఏ సుఖాలైతే మనం స్వర్గలోకంలో అనుభవించవచ్చని చెబుతున్నారు, అది ఈ భూమి మీద ఎవడైనా మహర్షులు మహాత్ములు జీవన్ముక్తులు కనుక మీకు దొరికితే, వాళ్ళతో మాకు సహవాసం కనుక మీకు లభిస్తే ఆ స్వర్గలోకంలో ఉన్న సుఖం కంటే ఎక్కువ సుఖం ఇక్కడే అనుభవించవచ్చని ఆచార్య స్వామి వారు పద్మపాదులతో చెప్పారు ఈ మాట. అని చెబుతూ నిషిద్ధ కర్మలు చేయకం, అంటే మనకి జన్మలో ఏదైనా రోగాలు వస్తున్నాయనుకో మనకు ఏదైనా మనిషి శరీరం ఉన్నాక ఏదో రోగం వస్తూ ఉంటుంది. ఆచార్య స్వామి గారు పద్మపాదులతో ఏమన్నారంటే, మనకి ఏ మనిషికి ఏ రోగం వచ్చినా మనం పూర్వజన్మలో మనం చేసిన పాపాలే ఈ జన్మలో రోగాలుగా వస్తాయని చెప్పాడు పద్మపాతులతో ఆచార్య స్వామి వారు. ఏంటి రోగం, ఈ రోగం వచ్చిందంటే ఈ రోగం వచ్చిందంటే మనం అనుకుంటాం. పూర్వజన్మలో మనం రకరకాల పాపాలు చేసి ఉంటాం, ఆ రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా మళ్ళీ జన్మలో వస్తుంటాయి. మరీ పాపాలు ఎక్కువ ఉంటే అన్ని రోగాలు ఈ జన్మలో కనుక పెట్టేస్తే మీరు భరించలేరు కాబట్టి రాబోయే జన్మలకు కూడా కొన్ని రోగాలను ఆపు చేసి ఉంచుతారు. మొత్తం మీద ఎప్పుడు అనిపించినా, ఏ దేహం మీద అనిపించినప్పటికీ పూర్వజన్మలో మీరు చేసిన పాపాలే ఈ జన్మలో కానీ రాబోయే జన్మలో కానీ రోగాలుగా వస్తాయి, పాపాలే రోగాలుగా వస్తున్నాయి. అందుచేత మనం ఏం చేయాలంటే నిషిద్ధ కర్మలు చేయకూడదు. అంటే భగవంతుడు ఏ పని అయితే చేయొద్దని మనకు చెప్పాడు, అంటే ఆ పని ఎందుకు చేయొద్దని చెప్పాడంటే భగవంతుడు వద్దని చెప్పిన పని మనకు చేస్తే దానివల్ల దుఃఖం వస్తుంది, దానివల్ల అశాంతి వస్తుంది, దానివల్ల మనం దారి తప్పిపోతాం, మనం ఆ వస్తువుని తెలుసుకుని కరెక్ట్ పాత్రను తప్పిపోతాం. మనకి ఇష్టం లేకపోయినా భగవంతుడు ఏ పని అయితే చేయమని చెప్పాడో ఆ పని మనం చేయగలగాలి. ఒకసారి మనం హితవు లేకపోయినా హితవు చేసుకోవాలి. డాక్టర్ మందులు ఇస్తారు, ఆ మందులు మనకి చేతిగా ఉన్నా హితవు చేసుకుంటాం రోగం తగ్గటం కోసం. అలాగే భగవంతుడు ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని మనకి ఇష్టం లేకపోయినా హితవు చేసుకుని చెయ్యాలి, చేస్తే బాగుపడతాం. అభ్యాసంలో ప్రాప్యం క్రమేపీ తగ్గిపోతుంది. అంటే నువ్వు ఈ దేహంతో ప్రాధాక్ష్యం పొందడం తగ్గించుకోవటం అనేది ఒక్కసారి తగ్గిపోదు. ఆ వాసన నెమ్మదిగా తగ్గుతుంది, కనేపి తగ్గుతుంది, స్లోగా తగ్గుతుంది, స్టడీగా తగ్గుతుంది. అంటే దేహంతో ప్రాధాక్ష్యం చూసావు నీకు, ఆ దేహంతో ప్రాధాక్ష్యం పొందే బుద్ధి ఒక్కసారి నశించదు. నెమ్మదిగా స్లోగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే, నువ్వు ఆచరణ చేస్తుంటే నెమ్మదిగా తగ్గుతుంది. అది వాసన పూర్తిగా నిర్మూలం కాకపోతే కలిగే అనుభూతి స్థిరంగా ఉండదు. అంటే మనకి ఎప్పుడైనా ఒకసారి ఆత్మానుభవం కొన్ని గ్లింసెస్ వస్తూ ఉండొచ్చు, లోపల ఏదో ఒక వస్తువు ఉందని మనకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి, కానీ వాసనాక్షయం పూర్తి కాకపోతే నీకు వచ్చిన స్థితి అది పెర్మనెంట్ కాదు. మనకు ఒకసారి టెంపరీ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు, 15 రోజులు 10 రోజులు ఉద్యోగం ఇస్తే మనం తీసేస్తూ ఉంటారు. అలాగే ఒకసారి నీకు ఎప్పుడైనా హృదయంలో ఉన్నటువంటి ఆ స్థితి ఏదో ఉంది హృదయంలో, మనకు తెలియకుండా ఏదో ఉందో, ఏదో హృదయంలో అనుభవం అవుతుంది, హృదయంలో ఏదో ఒక వస్తువు ఉంది, ఈ దేహానికి సంబంధం లేకుండా, ఈ మనస్సుకు సంబంధం లేకుండా, ఈ రాగద్వేషాలకు సంబంధం లేకుండా, వీటికి అతీతంగా ఏదో స్వతంత్రమైన వస్తువు ఏదో ఒకటి ఉంది, చావులేని వస్తువు ఏదో ఉంది అని మీకు ఎప్పుడైనా స్ఫురిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా స్ఫురించినా అది మీకు సహజం అవ్వదు, అది పెర్మనెంట్ అవ్వదు. ఇంకేదంటే మీకు ఎప్పుడైనా అప్పుడప్పుడు మధ్య మధ్యలో స్ఫురించినప్పటికీ ఆ స్ఫురించిన వస్తువే సహజ స్థితిలోకి రాకుండా మీ వాసన మీకు అడ్డుకుంటూ ఉంటాయి. వాసనను తొలగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏ వాసన నేను దేహంతో ఈ లోకంతో ఏ వాసన అయితే నేను బంధిస్తోందో ఆ వాసన తొలగించుకోవడానికి నిరంతరము కృషి చేయి, మేక్ ఎఫర్ట్. వాసన నుంచేపు ప్రయత్నం చేయటం ఆపు చేయకు. ఏ వాసన నీ దేహానికి బంధిస్తోందో, ఏ వాసన నీ లోకానికి బంధిస్తోందో అది నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ వాసన తొలగించుకోవడానికి నువ్వు నిరంతరం కృషి చేయి. ఎందుకంటే వాసన క్షయం కాకుండా నువ్వు ఏదో ఆత్మజ్ఞానం అక్కడ నీకు ఎప్పుడైనా మధ్యను స్ఫురించినా, ఆ చైతన్యం మధ్యన ఎప్పుడైనా స్ఫురించినా పెర్మనెంట్ గా ఉండే అవకాశం లేదు. ఈ వాసన అక్కడ ఉండనివ్వదు. ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకాన్ని ఎలా పట్టుకున్నాను, దీనికి కింద పడిపోవాలనుంది. నేను చెయ్యి వదిలేస్తే ఏమవుతుంది, కిందే పడిపోతుంది. ఏం చేత పడిపోతుంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి నేను చెయ్యి అడ్డు తీసిస్తే పుస్తకం ఎక్కడ పడుతుంది, కిందే పడిపోతుంది. అదేవిధంగా హృదయమో మనసును ఆకర్షించుకోవాలండి, మన జీవుడికి కూడా వెళ్ళి హృదయంలో పడిపోవాలండి. కానీ జీవుడిని హృదయంలో పడిపోకుండా ఈ వాసన ఎలా పట్టుకుంటున్నాయి, మన జీవుడికి ఏ వాసన అయితే అంటి పెట్టుకున్నాయో, జీవుడి కింద పడిపోకుండా ఏ సపోర్ట్లు అయితే ఉన్నాయో ఆ సపోర్ట్లను ఓడగొట్టడమే సాధన. తన మూలంలోకి జీవుడు వెళ్లకుండా ఏ అలవాట్లు అయితే పట్టుకుని ఉన్నాయో ఆ అలవాట్లను ఓడగొట్టడమే సాధన. ఎంతకాలం అయితే నీ ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుందో అంతకాలం వాసన తొలగించడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వాసనలన్నీ మొదలంటూ తొలగించినబడిన తర్వాత జ్ఞానం స్థిరపడుతుంది. అంటే మూలంతో సహా వాసన నశించిన తర్వాత మటుకే నీకు ఆత్మజ్ఞానం స్థిరపడుతుంది, కానీ లోపల స్థిరపడే అవకాశం లేదు. అరుణాచలంలో అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళటానికి 4 ద్వారాలు ఉన్నాయి, అంటే 4 మెయిన్ గేట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళటానికి. ఏ గేట్లోంచి వెళ్ళినప్పటికీ మనం అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. అలాగే 4 యోగాలు ఉన్నాయి, జ్ఞాన యోగం, భక్తి యోగం, ధ్యాన యోగం అని ఇలా 4 యోగాలు ఉన్నాయి. ఏ యోగం ద్వారా అయినా కానీ నువ్వు మూలంలోకి వెళ్ళాలి. నీకు ఏ యోగం నచ్చితే ఆ యోగం ద్వారా నువ్వు ప్రయాణం చేసి నీ మూలంలోకి వెళ్ళాలి. అలాగే కర్మ మార్గం ఉందనుకోండి, కొంతమందికి ఏదైనా పని అంటే బాగా ఇష్టం. ఆ పని చెయ్యండి, తెలిసి చెయ్యండి. అంటే పని ఎలా చేస్తే మీకు ఆ పని మీకు మోక్షం రావటానికి సహకరిస్తుందో అలా చెయ్యండి. అది కర్మ చెయ్యి, అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం నేర్చుకో. ఎప్పుడు ముద్దబ్బాయిలతో ఉండకూడదు మనం. ఆ వివేకం నెమ్మదిగా పెంచుకుంటూ రావాలి. ఇది సత్యం, ఇది అసత్యం. ఈ పని చేస్తే మనకి చెడు కలుగుతుంది, ఈ పని చేస్తే మనం బాగుపడతాం. మన చేతిలో ఒక రూపాయి ఉందనుకోండి, ఆ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచనతో ఖర్చు పెట్టాలి. అది జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలి, అది ఉపయోగపడేట్టు ఖర్చు పెట్టాలి. అది ద్రవ్యయజ్ఞం అన్నాడు కృష్ణుడు గీతలో. ద్రవ్యయజ్ఞం, మరి జ్ఞానయజ్ఞం, తపోయజ్ఞం, స్వాధ్యాయయజ్ఞం, జపయజ్ఞం, ఇవన్నీ యజ్ఞాలని చెప్పాడు. ధనం దానంతరం చెడ్డ కాదు, నువ్వు ఉపయోగించే పద్ధతిలో అది ఉంటుంది. ధనం నీకు పుణ్యం తీసుకొస్తుంది, ధనం నీకు పాపం తీసుకొస్తుంది. అంటే దాన్ని ఎలా ఖర్చు చేయాలో నీకు తెలియకపోతే పాపం తీసుకొస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించాలో నీకు అర్థమైతే పుణ్యం తీసుకొస్తుంది. అది అందుచేత నువ్వేం చేయాలంటే నువ్వు పని చెయ్యి, తెలిసి చెయ్యి. వాసన తొలగించడం అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని చెప్పుకున్నంత మాటలు తేలిగ్గా ఉండదు. కనీసం ఒక సిగరెట్ కాల్చే అలవాటులోంచి బయటపడ్డాను కూడా, గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరు అనుగ్రహం లేకుండా, దేవత అనుగ్రహం లేకుండా, కనీసం ఒక సిగరెట్ కాల్చే అలవాటులోంచి కూడా జీవుడు బయటకు రాలేడు. ఇప్పటికి ఈ కబుర్లకి ఈ కాకపోతాయి ఇలా కూర్చొని చెప్పుకోవడం తేలికే మాట. యాక్షన్లోకి వచ్చేటప్పటికి మనం అనుకున్నది ఆచరణలో పెట్టాలని ప్రయత్నం చేస్తాం అనుకోండి, అప్పుడు వాసన ఏం చేస్తుంది, తనకున్న బలం అంతా చూపించేస్తుంది. ఆ బలం అంతా చూపించినప్పుడు ఫెయిల్ అవుతాం మనం. దాని బలం అంతా చూపించినప్పుడు కూడా మనం నెగ్గుగా రావటానికి ఈశ్వర అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, శాస్త్ర అనుగ్రహం ఉండాలి, పెద్దల అనుగ్రహం ఉండాలి. దిగితే లోతు తెలుస్తుంది, కానీ దిగకపోతే లోతు ఏం తెలుస్తుంది? అసలు ఎప్పుడైనా కనీసం మీరు చనిపోయే లోపల మీకు ఏ వాసన అయితే ఉందో ఆ వాసన తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే దానికి ఎంత బలం ఉందో మీకు తెలుస్తుంది. కానీ ఈ వాసనకి ఎంత బలం ఉందో మీకే తెలియదు. బాగా అర్థం చేసుకోండి, మీరు వాసనాక్షేమని తేలిక కాదు. ఈశ్వరానుగ్రహం, గురు అనుగ్రహం లేకపోతే ఒక చిన్న వాసన కొంచెం సినిమాకి వెళ్ళి హ్యాబిట్ లోంచి కూడా మనం బయటకు రాలే. పెద్ద పెద్ద వాసనలు బంధించే వాసనలు వదిలేందుకు చిన్న చిన్న అలవాట్లలోంచి కూడా మనం బయటకు రావాలని ఈశ్వరానుగ్రహం లేకపోతే. మీరు చేసే సాధన వయస్సు తక్కువ, వాసన వయస్సు ఎక్కువ, అంతేకాదు మీరు అనుకున్నంత తొందర కానీ నశించదు. అంటే వాసనకు ఎంత బలం ఉందో అంతకు రెట్టింపు బలంతో మీరు సాధనా బలం మీకు ఉంటేనే అది నశిస్తుంది. పూర్వంలో సాధన చేసిన వారికి త్వరగా పోతాయి. అది పూర్వజన్మలో మీరు సాధన చేసి ఉంటే ఈ జన్మలో ఎప్పుడు దానంతా రాలిపోతుంది. ఆ మామిడి పండు తయారవటానికి 4 నెలలు 5 నెలలు పడుతుంది, కానీ రాలిపోవటానికి 4 నెలలు పట్టదు. రాలిపోవటానికి కొన్ని క్షణాల్లో రాలిపోతుంది. అలాగే మీరు సాధన చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ మీకు జ్ఞానవాయం కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. మన తలంపులు మనం పట్టించుకోం, కానీ ఈ తలంపులే పునర్జన్మకు హేతువులు అవుతాయి. అంటే తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మనకి మంచి తలంపులు వచ్చేలాగా మనం చూసుకోవాలి. అంటే మనకి లోకానికి సంబంధించిన తలంపులు, దేహానికి సంబంధించిన తలంపులు కనుక బాగా తగ్గుతుంటే, సర్వకాల సర్వావస్థల్లో వికారాన్ని గురవ్వకుండా ఉండగలుగుతుంటే, నిర్వికారంగా నిర్విచారంగా కనుక నువ్వు ఉండగలుగుతుంటే, ఇప్పుడు నువ్వు చైతన్యానికి దగ్గర పడతావు, ప్రకృతికి దూరం అవుతావు. ఏదో ఒక సత్యం ఒకటి ఉంది, అది 2 గాని 3 గాని లేదు, అది 1 గానుంది, 1 గానుంది, అది ఏకరసం, అది పరమనిద్దని లోపల ఉంది, అది ఆనంద స్వరూపం, శాంతి స్వరూపం. నీ లోపల ఉంటుంది ఆ మరణం లేని వస్తువుని చూసిన భ్రమం. అది సంతానం వల్ల కానీ, గౌరవం వల్ల కానీ, ధనం వల్ల కానీ, నీ కీర్తి వల్ల కానీ, బాహ్యమైన ప్రక్రియల వల్ల అది తెలియబడదు. దాని అనుగ్రహం వల్ల మాత్రమే అది తెలియబడుతుంది. అది ఎవరినైతే అనుగ్రహించిందో వారికి మాత్రమే అది తెలియబడుతుంది. అది తెలియబడిన వెంటనే అందులోని ఆనందము, అందులోని శాంతి, అందులోని జ్ఞానం నీకు వ్యక్తం అవుతుంది. ఆ అప్పటి వరకు ఏంతవరకు ఇప్పుడు ఈ గొడవ ఏంటంటే, అప్పటి వరకు ఏది ఆ వస్తువు మనకు తెలిసే వరకు, ఆ వస్తువు మనకు అనుభవేక వైద్యం అయ్యే వరకు, ఆనందాన్ని శాంతిని ఉత్పత్తి చేసుకోక మనకి తప్పదు. ఏముండి ఇంటికారు గొడవలకు ఉంటున్నాయని బాబు వెళ్ళిపోతాను, ఫస్ట్ షోకు సెకండ్ షోకు వెళ్ళిపోతాను, మనసు కుదిరిగాడు. ఇంటికాడు కుదిరి లేదని బాబు నాకి వెళ్ళిపోతాను, లేదా ఫస్ట్ షోకి వెళ్ళిపోతాను. ఇంకేనా ఫస్ట్ షోకి వెళ్ళిపోతే ఏదో శాంతి వస్తుంది. ఫస్ట్ షోకి ఎలా రాయాలంటే అది టీవీ ఏమంటారు, టీవీలో సినిమాలు వస్తున్నాయి కదంటే. మీరు అర్థం, మీరు టీవీ ఇంటికాడు ఉండటం వల్ల మీరు పాడైపోరు, టీవీలో మీరు చూసే విషయాలను బట్టి పాడైపోతారు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ అందరి ఇంటికాడు టీవీలో ఉన్నంత మాత్రం చేత మీరందరూ పాడైపోరు. ఆ టీవీలో మీరు ఏది చూస్తున్నారని దాన్ని బట్టి మీరు పాడైపోతారు, అనుభవం లేకుండా. మీరు ఎవరైనా ధనవంతులు ఉన్నంత మాత్రం చేత మీరు పాడైపోరా, ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఏకరసం మనకు అనుభవం అయితే నిజం అయ్యే వరకు ఏదో పెళ్లి చేసుకోవటం మీకు అర్థమవుతుంది, ఏదో ఊరేగింపుల వల్ల ఏదో మాంసం కూర తినో, రైలు కూర తినో, చేపల కూర తినో, లేకపోతే బ్యాంకులో 10 రూపాయలు వేసుకున్నాం, మీకు అర్థమవుతుంది, ఏదో ఉత్తర పనులను దక్షిణ పనులను ఎకరం కొనుక్కోవటం, అంటే భాష్యంగా ఏదో రకంగా ఆనందాన్ని ఉత్పత్తి చేసుకోవడం తప్పదు. 10 కోట్లు జన్మలు ఇస్తున్నా, ఏం చేస్తాం లోపల జరగటాలి కదా. మరి బయట ఏదో టీవీ సినిమా ఏదో పెళ్ళు పేరెంట్ ఏదో ఉండాలి కదా, అది ఇది ఎక్కడ చేస్తాం? లోపలనే వస్తువు పట్టుకుంటే అందరం దొరకటం లేదు, ఆనందం దొరకటం లేదు. ఇది చివరి చివరి ఆనందం బజార్లో పడాలి మనం. పంచదార ఫ్యాక్టరీలో పంచదార ఎలా ఉత్పత్తి అవుతుందో, సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఏ విధంగా అయితే ఉత్పత్తి అవుతుందో, అలాగే వీడు ఆనందాన్ని ఎక్కడో చోట ఉత్పత్తి చేసుకోవాలి కాబట్టి బజార్లో పడిపోతాడు మనిషి. లోపల ఉన్నటువంటి మీకు ఆనందం అనుభవంలోకి వచ్చే వరకు ఈ మనిషి బయటికి తిరగటం మానదు, ఇంద్రియాలు బయటికి తిరగటం మానదు. అంటే దానికి పచ్చగడ్డ దొరికే వరకు ఏదో ఒట్టికెట్టు కోసం తిరుగుతూ ఉంటుంది దూడ. దానికి పచ్చగడ్డ దొరికింది అనుకోండి ఇంక ఒట్టికెట్టు వైపు కెళ్ళడం. అదేవిధంగా మనకు ఆత్మానందం ఆత్మశాంతి లోపల దొరికే వరకు, ఆ స్వతంత్రమైన వస్తువు దొరికే వరకు ఈ బజారులో ఈ ప్రకృతిలో విషయాల వైపుకి ఇలా తిరుగుతూ ఉంటాం, ఇలా పుడుతూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం, ఏదో శాంతి ఉత్పత్తి చేసుకోవటం కోసం ఇలా పడతా ఉంటాం. అంటే సహజమైన ఆనందం మనం దొరకనప్పుడు ఉత్పత్తి అయిన ఆనందం కోసం ఏడుస్తూ ఉంటాం. మరి ఏం చేస్తాం, మనకి పచ్చగడ్డ దొరకటం లేదు, తవ్వు నీళ్ళు దొరకటం లేదు, ఏదో ఒట్టికెడ్డనే తినాలి కదా. మరి ఆ పచ్చగడ్డ దొరకకపోయినా పొట్టిగడ్డ మాయించి ఆ పచ్చగడ్డ కోసం చూసేవాడిని ధీరుడు అని పిలుస్తారనమాట. ఏం హాయ్ అండ్ ఏం మేక్ ది హైయెస్ట్ అని అదే దృష్టిలో ఉంది, అదే ప్రయత్నంలో చేయి, వస్తువు సాధించకపోతే ఆ ప్రయత్నంలో మరణించు. ఏం హాయ్ అండ్ ఏం మేక్ ది హైయెస్ట్ ఆ స్వరూపానందం దొరికినా దొరకకపోయినా దానికోసం చూస్తూ దాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉత్పత్తి ఆనందాల వైపు మనస్సు మళ్లించకుండా ఉన్నవాడు ధీరుడు. ఒక బ్రహ్మని తప్పించి ఉన్న సత్య వస్తువు తప్పించి మిగతా ఇవి మనసు కల్పించినాయి. ఎందుకంటే మనసు కల్పించిన విషయాలన్నీ మనసు అడిగినప్పుడు అవి కూడా అనిపోతాయి. నీ కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు, నువ్వు సాధన చేస్తున్నంత కాలం సాధన చెయ్యి, లేదా భగవంతుడు చెప్పిన మాటలను శ్రవణం చెయ్యి అన్నారు ఆచార్యుల వారు. ఆ వేదాన్ని శ్రద్ధగా నేను శ్రవణం చెయ్యి. ఆ శ్రవణ భక్తి, శ్రవణం చేయటం కూడా భక్తితోడు సమానం. ఈశ్వరుడు చెప్పిన వాక్కుని శ్రవణం చెయ్యి. మాట దేవుడై ఉన్నాడు, అంటే ఈశ్వరుడు ఎంత ముఖ్యం, ఈశ్వరుడు చెప్పిన మాట కూడా అంతే ముఖ్యం. ఆ మాట ఈశ్వరుని యొక్క సారమే, ఈశ్వరుని యొక్క హృదయం ఆ మాట. విషయచింతన వల్ల దుఃఖం వస్తుంది, ఆత్మచింతన వల్ల సుఖం వస్తుంది. నువ్వు ఆత్మని ధ్యానం చెయ్యి, ఆత్మను ధ్యానం చెయ్యి, ఆత్మను స్మరించు, నీ మనస్సును ఆత్మీయంగా నిలబెట్టని చెప్పడానికి కృష్ణుడు చెప్పడానికి కదా కారణం ఏంటంటే నీకు శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, ఆనంద సామ్రాజ్యానికి అధిపతి అవుతావు. కానీ విషయాన్ని చింతిస్తుంటే దుఃఖం తీసుకొస్తుంది, ఆత్మను చింతిస్తుంటే సుఖం తీసుకొస్తుంది. దుఃఖం అంటే నీకు ఇష్టం ఉండదు, సుఖం అంటే ఇష్టం. కారణం ఏంటంటే నీ స్వరూపం ఉండదు దుఃఖం లేదు, నీ స్వరూపం ఉండదు సుఖం. నా స్వరూపంలో సుఖం ఉంది కాబట్టి నాకు సుఖం కావాలనిపిస్తాను. నిజంగా నాకు స్వరూపంలో కనుక దుఃఖం ఉంటే దుఃఖం వచ్చినా కానీ, నాకు దుఃఖం వచ్చినా కానీ దుఃఖం పోవాలి పోవాలని అనుకోను. ఇంకా నా స్వరూపంలో ఏదైతే లేదో అది పోవాలి, అది పోవాలని అనుకుంటున్నాను. నా స్వరూపంలో ఏదైతే ఉందో అది కావాలి, అది కావాలి అని అనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఈ విగ్రహాల చుట్టూ తిరిగినా, గుడుల చుట్టూ తిరిగినా, మహాత్ముని దర్శించినా, నదుల్లో స్నానాలు చేసినా నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం అన్నీ కూడా. నువ్వెవరో నీకు తెలియకపోతే నీకు వైకుంఠం లేదు, స్వర్గం లేదు, ఆనందం లేదు, మోక్షం లేదు. ఆ మొదటి తలంపును పట్టుకో నువ్వు. ఆ మొదటి తలంపునికి మూల తలంపును పట్టుకో. ఆ మూల తలంపు యొక్క మూలం, ఆ మూల తలంపు యొక్క కేంద్రం ఈ లోపల ఉంది. ఆ మూల తలంపునే తన మూలంలోకి ఉపసంహరించి 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 ఉపసంహరిస్తుంటే దాని మూలంలోకి వెళ్ళి లయమవుతుంది. దాని మూలాన్ని అది చూసిన వెంటనే అది నశిస్తుంది. మూల తలంపు తన మూలాన్ని చూసిన వెంటనే ఏమవుతుంది, అది నశిస్తుంది. అప్పుడు నువ్వెవరో నీకు తెలియబడుతుంది. అప్పుడు నువ్వెవరో నీకు తెలియబడుతుంది. అది నీ కడసార జన్మ, అది నీ చివరి జన్మ. సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో అప్పుడు చీకటి నశిస్తుంది. సూర్యోదయం అవగానే ఏది నశిస్తుంది, చీకటి నశిస్తుంది. చీకటి ఉంటే నశించదు, చీకటిలో చేసే పనులు కూడా నశిస్తాయి. ఆచార్యుల వారు అన్నారు, చీకటి ఒకటే నశించదట్టుంది, ఈ చీకటిలో చేసే పనులు కూడా ఆగిపోతాయి. ఆ చెత్తతో అందం చూడండి స్వాములు వారు శివుడు యొక్క అవతారం. సూర్యుడు ఉదయించడానికి చెరటి నశించడమే కాదు, చెరట్లో చేసిన పనులు కూడా ఆగిపోతాయి. జ్ఞానోదయం ఏమిటంటే అజ్ఞానం ఒకటే రక్షించడం, అజ్ఞానంలో నేను చేసిన పనులను కూడా ఆగిపోతాయి. ఇది జ్ఞానం యొక్క వైభవం. శివుడు తెచ్చినది ఏముంది? గంగ ఉంది. గంగ ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. అలాగే మనకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, మన తలకాయన చల్లగా పెట్టుకుంటే అన్ని సమకూరుతాయి. శివుడు నెత్తి మీద గంగ ఉన్నట్టు అంత చల్లదనం కనుక మన శిరస్సులో అంత చల్లదనంగా ఉంటే పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అప్పుడు మనస్సు తన మూలంలోకి ఉపసంహరించబడుతుంది. అంతేకాని ఈ విషయాలు జపం చేశామంటే గురి చుట్టూరు తీయమంటే మనసు లోపల తెలదు. అలాగే నీకు చెయ్యొద్దని కాదు. అయితే నీకు ఈ శరీరమే నేననే భావన ఎంతకాలం ఉంటుందో, ఈ దేహం మాత్రమే నేననే భావన ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఇతర తలంపులు వస్తూ ఉంటాయి. అంటే నీ అస్తిత్వం దేహానికే పరిమితమైనంత కాలం నీకు ఇతర తలంపులు వస్తూ ఉంటాయి. దేహం మాత్రమే నేను అనే తలంపు నీకు ఎంతకాలం అవుతుందో అంతకాలం నీకు ఇతర తలంపులు వస్తూ ఉంటాయి. ఆ దేహానికి సంబంధించిన తలంపులు రావచ్చు, లోకానికి సంబంధించిన తలంపులు కూడా రావచ్చు, ఏ తలంపులైనా రావచ్చు. అంటే తలంపులు వచ్చే కొద్దీ నీ స్వరూపానికి దూరం అయిపోతూ ఉంటాం. శాస్త్రంలో చెప్తారని మీరు నమ్మక్కర్లేదు, మీ అనుభవానికి కూడా చూసుకోవాలి. ఇప్పుడు చల్లగా ఉంటుంది, వేడిగా ఉండదని నేను చెప్తాను అనుకునే మీటింగ్లో మీరు నమ్ముతారా? నేను నమ్మరు. ఏం చెప్పి మీ అనుభవానికి విరుద్ధం. అలాగే మీరు కూడా సొంతంగా ఆలోచించుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికెళ్ళి ప్రశాంతంగా మీరు ఒంటరిగా నేను ఇంటికాడ కూర్చోండి, నలుగురిలో కాకుండా ఒంటరిగా కూర్చోండి. మీకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి. ఈ తలంపు నాకు ఎందుకు వస్తానని మీరు కనుక విచారణ మొదలు పెడితే మీ దేహమే కేంద్రం అవుతుంది. మంచి తలంపు అనండి, మీ చెడు తలంపు అనండి, ఏ తలంపు అయినా సరే, ఎందుకు నాకు ఈ తలంపు వచ్చిందని మీరు ప్రశాంతంగా కూర్చుని మీ అనుభవానికి చూసుకుంటే చివరికి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ తలంపు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది మీరు విచారణ చేసుకుంటే దాని కేంద్రం మీ దేహమే అవుతుంది. అంటే శవబుద్ధి ఉన్నంతకాలం, ఆ దేహ బుద్ధి ఉన్నంతకాలం మీకు వచ్చే తలంపునంటికి అదే కేంద్రం అవుతుంది. నేను చెప్తానని మీరు నమ్మద్దు, ఇంటికెళ్ళి మీరు విచారణ చేసి చూసుకోండి ఒకసారి. భగవాన్ చెప్తా ఉంటారు ఇది క్యాష్ బ్యాగ్ అని. భగవాన్ దగ్గర ఎవరైనా ఏది పద్యాలు రాసి నేను ఇంతటి వాడు అంతటి వాడు అంటే భగవాన్ నేను చాలా గొప్పవాడిని అయితే నీకేం కలిసి వస్తుందో, నువ్వు బాగుపడి విధానం చూసుకోని వారని. బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయి, మన ఇంటికాడ ఒక రూపాయి లేదు. ఏం బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయి, బ్యాంకులో కోటి రూపాయలు అంటే ఏమైనా ఒక రూపాయి మనకు వస్తుందో? కష్టపడి సంపాదించుకుంటే వస్తుంది. అది నేను గొప్పవాడిని అనుకుంటే నీకేం కలిసి వస్తుంది అయ్యా? మీరు బాగుపడటానికి ప్రయత్నం చేసుకోండి. మీరు జాగ్రత్తగా శ్రవణం చేసి ఈశ్వరుని ఆరాధించి, ఈశ్వరుని పూజించి, ఈశ్వరుని స్మరించి, ఈశ్వరుని ధ్యానించి మీరు బాగుపడటానికి మీరు ప్రయత్నం చేసుకోండి. మనస్సు అడిగే పద్ధతులు చూసుకోండి. అదే మేము రాకుండా చూసుకోండి. మీకు భాషంగా భగవంతుడు ఏ కొన్ని సదుపాయాలు ఇవ్వచ్చు, ఆ సదుపాయాలను చూసి మీరు గర్వం తెచ్చుకోవద్దు, అవినీయం తెచ్చుకోవద్దు. మీ ముఖంలో ఎట్టి పరిస్థితులు కూడా అవినయం రాకుండా చూసుకోండి. ఆత్మవిచారణ అంటే ఏదో మంత్రాలు జపించడం కాదు, అంటే అలాగే మంత్ర జపం వద్దని కాదు. ఆత్మవిచారణ అంటే కేవలం మంత్రాన్ని జపించడం కాదు. నేనెవడను, నేనెవడను, నేనెవడను ఊరికి అలా ప్రశ్న వేసుకోవడం కూడా కాదు. ఆత్మవిచారం అంటే మనస్సు యొక్క వ్యాపకాలని ఆత్మ గురించిన ఎరుకులు నిలిపివేయటం అన్నమాట. అంటే మీరు నిరంతరము ఆత్మ యొక్క ఎరుక కలిగి ఉండటం. మీరు కూర్చున్నా, నించున్నా, తింటున్నా, పని చేస్తున్నా, పని చేయకపోయినా ఆత్మ యొక్క ఎరుక, ఆ చైతన్యం యొక్క ఎరుక కలిగి ఉండటమే ఆత్మవిచారం. ఇప్పుడు మన వ్యాపకాలన్నీ దేవుని కేంద్రంగా పెట్టుకున్నాయి, దేహాన్ని కేంద్రంగా పెట్టుకున్నాయి మన వ్యవహారాన్ని. అంటే మీరు ఆత్మానుభవం పొందాలంటే ఆత్మని కేంద్రంగా పెట్టుకుని పని చేయాలి. అంటే ఈశ్వరమే కేంద్రంగా పెట్టుకుని పని చేయాలి. అప్పుడు ఈశ్వరానుభవం ఇక్కడ వచ్చింది. చాలా మంది జీవులు పొగడ్తలకు దాసులు. వాళ్ళు పొగడాలన్నారు కొంతమంది. ఎవరో పరాయవాళ్ళ దగ్గర తల్లి కూతుర్ల దగ్గర ఆ సంబంధం ఉంటుందండి. ఆ తల్లిని పొగిడితేనేక ఆ కూతురికి 5 రూపాయలు ఇవ్వదండి. అది ఎంత మహామాయనిది. మనం దీన్ని బయటపడతామంటే ఈశ్వరానుగ్రహం లేకుండా మనం బయటపడ్డారు. ఆ కూతురి తల్లి మన దాంట్లో మామూలుగా విష్ణు సహస్రనామాల కింద, శివ సహస్రనామాల కింద స్తోత్రం చేస్తేనే 5 రూపాయలకు అయితే ఇవ్వదండి. అది పరాయవాళ్ళ మాట. ఆ తల్లి కూతురికి కూడా ఇవ్వదు. అంటే ఇది కాదు, నువ్వు ఈశ్వరుడు సంతోషించే పనులు మనం కనుక చేస్తే ఆయన అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాం. ఇది రహస్యం. వాళ్ళ అనుగ్రహానికి ఎప్పుడైతే పాత్రులు అయ్యామో ఆయనంతట వాళ్ళని మనల్ని చేస్తాడు. అది మీరు ఆధ్యాత్మికంగా ఎంతవరకు అభివృద్ధి అవుతున్నారో, అభివృద్ధి అవుతుంది లేదో మీరు చూసుకోకపోయిన గురువు చూస్తూ ఉంటారు. మీరు చూసుకోలేరు, మన కళనే మనం చూసుకోలేము, ఇంకా మన ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం ఎక్కడ చూసుకోగలం? కానీ గురువు చూస్తాం అంట. గురువు చూసి ఏం చేస్తాడంటే, గురువు ఏ చైతన్య స్థాయిలో ఉన్నాడో ఆ చైతన్య స్థాయి మీరు పుండే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు ఈ దేహాలు చనిపోయినా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. మీరు ఇక్కడ చనిపోయి ఢిల్లీలో పుట్టినా గురువు తన దగ్గరికి ఆకర్షించుకుంటాడు వాడు గురువు. అంటే ఏమిటి, గురువు ఏదైతే ఉన్నాడో ఆ వస్తువు మీరు పుణ్యంపజేసే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడండి, విడిచిపెట్టండి. చుట్టాలు విడిచిపెట్టేస్తారు, స్నేహితుడు విడిచిపెట్టేస్తారు, కానీ గురువు విడిచిపెట్టడు. ఆ స్థాయి పొందే వరకు గురువు విడిచిపెట్టడు, గురువు విడిచిపెట్టడు. మనం వెంటాడుతూనే ఉంటాడు. తొలి నోట్లో పెద్ద మాంస ముక్కను బయటికి లాగలం, కానీ ఒక్కసారి గురువు అనుగ్రహం పడితే ఆ అనుగ్రహంలోంచి ఆ జీవుడు మనం బయటకు తీసుకురాలేము. ఆ జీవుడు ఉద్ధరింపబడే వరకు గురువు వెంటాడుతూనే ఉంటాడు ఆ జీవుణ్ణి. జన్మాంతర అనుబంధం లేకపోతే మనకి ఎవరి మీద ప్రేమ కలగదు. జన్మాంతరంలో మనకు అనుబంధం లేదనుకోండి, ఒకరు ప్రేమించుకుందాం అన్న ప్రేమ కలగదు. అది భగవాన్ చెప్తారు. పూర్వజన్మంలో మనం ఏం సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనలో మరొక చోట కలపదా? అంటే సంఖ్యను తెంపుకోవచ్చు, పెద్ద పెద్ద దళసరిగా ఉన్న తాళను తెంపుకోవచ్చు, కానీ గురువు అనుగ్రహాన్ని తెంపుకోలేము. గురువు అనుగ్రహం దగ్గర ఒక ప్రమాదం ఉంది. కళ్ళకు కనిపించే సంఖ్యని మనం కట్ చేసుకోవచ్చు, కానీ గురువు అనుగ్రహాన్ని కట్ చేయడం ఎంచుకుని గురువు అనుగ్రహానికి రూపం లేదా కనపడదు, కనపడదు కానీ బంధిస్తుంది గురువుతో. దాన్ని మనం తెంపుకోలేము, అది గురువు అనుగ్రహం. అట్టి గురువు అనుగ్రహం రాయని తాగుతున్నప్పుడు మనకు ఉక్కిరి బిక్కిరి అయినట్టు ఉంటుంది. ఆ స్పర్శ తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ చెయ్యి ముట్టుకున్నప్పుడు ఈ స్పర్శ ఎలా తెలుస్తుందో, అది ఇంకా ఫిక్షన్ కాదు, డైరెక్ట్ గా మీకు ఆ దేవుని అనుగ్రహం, గురువు అనుగ్రహం నీ హృదయానికి తెలుస్తూ ఉంటుంది, ఆ స్పందన తెలుస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఆత్మలో నిలకడ సంపాదిస్తే, ఆ చైతన్యంలో కనుక స్థిరత్వం సంపాదిస్తే ఇంక నీకు బాధలు ఆగిపోతాయి. ఈ చైతన్యంలో స్థిరత్వం సంపాదించే వరకు, ఆ చైతన్యం నిలకడ కలిగే వరకు నీకు బాధలు వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే నీకు చైతన్యంలో స్థిరత్వం కలిగిందో నీకు మనస్సు పొంగిపోవటం అంటూ కుంగిపోవటం అంటూ ఉండదు. అక్కడ మనస్సు ఉన్నప్పటికీ అది కాలిపోయిన తాడులాగా ఉంటుంది. జ్ఞాని మనస్సు ఎటువంటిది అంటే కాలిపోయిన తాడు లాంటిది. ఇప్పటికి తాడులా కనిపిస్తుంది, కానీ వాడు మనస్సు వాడిని బంధించదు. ఆ చైతన్యంలో ఆ పరమేశ్వరులు నిలకడ సంపాదించు, ఆ కుదురు సంపాదించు, అందరి స్థిరత్వం సంపాదించు. అందరూ నిలకడ కలిగితే ఇంకే బాధ లేదు, మీకు బాధలన్నీ ఆగిపోతాయి. ఈ లోకమంతా దుఃఖమయం, ఈ లోకమంతా దుఃఖమయం, ఈ లోకమంతా దుఃఖమయం అని అనుకోవచ్చు. ఈ లోకాన్ని బ్రహ్మముగా చూడు, దుఃఖం పట్ట లేకుండా పోతుంది. ఇది ఇక్కడ టీచింగ్. ఆ వైభవం కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. ఈ లోకమంతా దుఃఖమయం, ఈ లోకమంతా దుఃఖమయం అనుకోవచ్చు. ఈ లోకాన్ని లోకంగా కాకుండా నువ్వు బ్రహ్మముగా చూడు. నీ దుఃఖము, నీ బాధ, నీ కష్టము, నీ ఇబ్బంది అంతా కూడా పట్ట లేకుండా పోతుంది, అడ్రస్ లేకుండా పోతుంది. నువ్వు లోకాన్ని లోకంగా చూడకు, లోకాన్ని లోకంగా చూడకు, లోకాన్ని బ్రహ్మముగా చూడు. అంటే బ్రహ్మమే, ఇది బ్రహ్మములోంచి వ్యక్తమైంది, బ్రహ్మములోనే కనిపిస్తుంది, మళ్ళీ బ్రహ్మములోనే లీనమవుతుంది, అంతా బ్రహ్మమే. నువ్వు లోకాన్ని లోకంగా చూస్తున్నప్పుడు నీకు కష్టం కనిపిస్తుంది, కానీ లోకాన్ని నువ్వు బ్రహ్మంగా చూస్తున్నప్పుడు నీకు కష్టం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు. నిన్ను నువ్వు చూసుకునే లోకాన్ని చూస్తే బ్రహ్మంగానే కనిపిస్తుంది. అప్పుడు నీ లోకం దుఃఖమయంగా కనపడదు, లోకం అంతా బ్రహ్మంగానే కనిపిస్తుంది. తొందరపడకు, లోకాన్ని చూడు, కానీ నిన్ను చూసుకుని లోకాన్ని చూడు. ఎవరికైతే లోకం బ్రహ్మముగా కనిపిస్తుందో, బ్రహ్మమయంగా వాడికి దర్శనమిస్తుందో లోకం, వాడికి బాధ లేదు, దుఃఖం లేదు, వేదన లేదు వాడికి. నువ్వు బ్రహ్మంలో నిలకడగా ఉండదు. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, నేను అది చేశాను, ఇది చేశాను, ఆ అమ్మాయికి రక్షించాను, ఈ అమ్మాయికి రక్షించాను, తోడ కట్టించాను, ఇక్కడ ఇవి చదివించాను, అక్కడ చెరువు చదివించాను, బయట ఏది చేసావో సరిపోయింది. నీ చేసిన నేనే కదా, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, రైతే చేసావయ్యా, ఆ నేను ఎవరో ఒకసారి విచారణ చేసుకో సరిపోతున్నాను, జ్ఞానం అయిపోతావు. ఈ గోడంతా ఈ నేను గురించే కదా, నేను అది చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను అన్నాడు రైతే. నీ సరైన చేశావు, ఆ చేసి నేనెవరో విచారణ చెయ్యి. నేను రక్షించాను, నేను రక్షించాను, నేను రక్షించా ఇచ్చావు రైతే, అయ్యా గొడవ చేసి ఇచ్చావు. ఆ ఇచ్చిన నేనెవరో విచారణ చెయ్యి, ఆ ఇచ్చిన నేనెవరో విచారణ నువ్వు చేయకపోతే నీకు జ్ఞానం కలగదు, కోటి జాములు ఎత్తిన ఏం చదివి జ్ఞానం కలిగిందంటే, ఆ నేను కూడా ఒక తలంపే, ఇవ్వటం అనేది ఒక తలంపు, ఆ ఇచ్చింది కూడా ఒక తలంపే. ఆ లాజిక్ చూడండి, అంత వండర్ఫుల్ లాజిక్. ఇవ్వటం అనేది ఒక తలంపు, ఇచ్చింది ఎవరు, ఇచ్చింది కూడా ఒక తలంపే. ఆ నేనే తలంపుకి ఇవ్వాలనే తలంపు వచ్చింది, ఆ నేనే మొదటి తలంపుకి ఎవరైనా తలంపు వచ్చా కాబట్టి ఇచ్చా కాబట్టి నేనే మొదటి తలంపే ఉంటేనే ఆ తలంపు వచ్చింది. దాటి ఈ తలంపు రాదు కదా నీకు. నేనే మొదటి తలంపు మీద దేశయ్యని ఇతర తలంపులు వస్తున్నాయి. అక్కడ చెరువు తగ్గించిన ఇంకోటి చేసిన రైతే చేసావు మంచిది రైతే. ఆ నేనే తలంపు నీకు పోకపోతే నువ్వు మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. కృతి మహోదయం పతన కారణం ఫలం అశాశ్వతం. గతి నిరోధకం, ఆ గతే మన గతి. ఆ రమణ మహర్షి గారు ఉపదేశారంలో చెప్పిన గతే మన గతి. ఆ గతిని గతి అనుకోవటం లేదు, ఆ గతిని నిరోధించే పనులు చేస్తున్నాం. అది ఇక్కడ అంట రమణ మహర్షి గారు ఉపదేశారంలో ఏది ఏది మన గతి అని చెప్పారో అదే నిజమైన గతి. గతి అంటే అది, ఆ గతిని పట్టుకోవడానికే మన జీవితం తన అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. ఆ గతిని పట్టుకోవడానికి ఆ గతి అనేది ఫైనల్ వర్డ్, అల్టిమేట్ వర్డ్, లాస్ట్ వర్డ్, సుప్రీం వర్డ్. ఆ గతిలో మనం ఎలా లయం కావాలో దానికి అనుగుణంగా మన శరీరాన్ని, మన ప్రవర్తన, మన జీవితంలో, దైనందిన జీవితంలో మన ప్రవర్తన తీర్చిదిద్దుకోవాలి. ఆ గతి అనే మాట మీరు మర్చిపోకుండా జీవితంలో. మన జీవితానికి గతి అది, ఆ మోక్షం. మనకు వచ్చి తలంపులు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మనం గతి పొందటానికి మనకు అనుకూలంగా ఉండాలి, కానీ గతి నియోజించేలా ఉండకూడదు మన మాట. చాలామంది ఏమనుకుంటున్నారంటే, పాపం ఈ శరీరం చచ్చిపోతుంది కదా, ఈ శరీరం చచ్చిపోతే వలగాళ్ళకు తీసుకెళ్లి కాయ చేస్తారు కదా, అక్కడ చూడు గొడవ ఉండిపోతుంది, అక్కడ చూడు గొడవ ఉండిపోతే ఉపన్యాసాలు అక్కడే సాధనలు అక్కడ. కొంతమంది పైకి చెప్పటం లేదు కానండి, ఏమనుకుంటున్నారంటే ఎప్పుడుకప్పుడు ఇంకో పదివేళకు ముసలాళ్ళు అయిపోతాం, ముసలాళ్ళు అయిపోతే శరీరం చచ్చిపోతుంది, శరీరం చచ్చిపోతే ఇంట్లో లేదో వలకళ్ళు తీసుకెళ్లి కాయ చేస్తారు, అక్కడ చూడు గొడవ ఇస్తున్న బాబు అనుకుంటున్నారు. అక్కడ చూడు గొడవ ఉంటే సాధన అక్కర్లేదు, గుళ్ళు అక్కర్లేదు, గోపురాలు అక్కర్లేదు, భగవద్గీత అక్కర్లేదు, బైబుల్ అక్కర్లేదు, వేదం అక్కర్లేదు, ఖురాన్ అక్కర్లేదు. దేహానికి సంబంధించిన చరిత్ర అక్కడ ఆగుతుంది, కానీ నీ మనసుకు చెందిన సంబంధించిన చరిత్ర అక్కడ చూడు ఆగదు. అక్కడ చూడు అనుకుంటే సాధన అక్కర్లేదు అసలు మనకి. నువ్వు శ్మశానానికి వెళ్ళినప్పుడు నీ దేహగతమైన చరిత్ర ఆగిపోతుంది, కానీ నీ జీవుడు సంబంధించిన చరిత్ర ఆగదు. నీకు మనస్సు నుంచి చెప్పు, ఆ జీవ లక్షణాలు నుంచి చెప్పు, దేహం తర్వాత దేహం, దేహం తర్వాత దేహం శవాలను మోస్తూ ఉండవలసింది. ఎప్పుడు ఎప్పుడు వరకు ఆ గతిని పొందేవరకు, ఆ గతిని పొందే వరకు నీ శవాలను మోస్తూ ఉండవలసిందే. అంతేకాని శ్మశానానికి వెళ్ళినంత మాత్రం చేద్దాం, నీ దేహయాత్ర ముగిసినంత మాత్రం చేద్దాం, నీ యాత్ర ముగియడం. ఆ గతిని పొందే వరకు మనం శవాలను మోస్తూ ఉండవలసిందే, మళ్ళీ ప్రకృతిలోకి రావలసిందే. ఆ గతి అనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనం సాధన ఎందుకు చేస్తున్నామంటే, ఆ సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఆ సాధన చేసేవాడిని పోగొట్టుకోవడం కోసం. సాధన చేసేవాడు ఎవడో ఒకరు ఉండాలి లోపల, వాడే సాధన చేస్తాడు. ఆ సాధన చేసి సాధన చేసి ఎవడైతే సాధన చేస్తున్నాడో వాడిని తొలగించాలి. ఆ సాధన చేసేవాడిని కనుక తొలగిస్తే అప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఈ శాంతి మనకు దొరుకుతుంది. హృదయంలోని శాంతి దొరికితే జ్ఞానం కలుగుతుంది, ఆఖ్యాయత కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, శక్తి కలుగుతుంది. హృదయంలో మనకున్న శాంతి మనకు దొరకకపోతే ఇతరుల మీద మనకి ప్రేమ కలగదు, ఆప్యాయత కలగదు, ఇతరుల మాట ఎలా ఉన్నా ఆ హృదయంలో శాంతి ఎవరికి దొరకలేదు, వారికి శక్తి కూడా రాదు. శాంతి లేని వాడికి శక్తి లేదు, శాంతి లేని వాడికి ఆనందం లేదు, శాంతి లేని వాడికి సుఖం లేదు. అయితే అహంకారంతో మనకున్న అనుబంధాన్ని మనం తొలగించుకోవటానికి మనం చేస్తున్న ప్రయత్నాన్ని సాధన అని పిలుస్తారు. మన దైనందిన జీవితంలో ఏదో కొన్ని గంటలు జపం చేసుకోవటం, కొన్ని గంటలు ధ్యానం చేసుకోవటం, కొన్ని గంటలు విచారణ చేసుకోవటం ఎంత మంచిది. అయితే మన దైనందిన జీవితంలో మన బిహేవ్ రోజు ప్రవర్తన ఉంటుంది మనకి, మన సంఘ జీవితం. ఎక్కడికి వెళ్ళినా సమాజం ఉంటుంది. సెక్రటరీ నుంచి కాశీ పారిపోయినా మన కాశీలో సమాజం ఉంటుంది. మానవుడు సంఘ జీవితం. మనం మన ఇంట్లో ప్రవర్తించే తీరు కానీ సమాజంలో ప్రవర్తించే తీరు కానీ ఆ తీరు, ఆ పద్ధతి ఎలా ఉందో మనం చూసుకోవాలి. సమాజానికి మనకున్న అనుబంధం, మన కుటుంబ సభ్యులకి మనకున్న అనుబంధంలో సాధ్యమైనంత వరకు అహంభావం కలగజేసుకోకుండా, అహంభావం మనం ముట్టుకోకుండా, మన ప్రవర్తన అహంభావానికి దూరంగా కనుక మనకు ప్రవర్తన ఉంటే అప్పుడు నెమ్మదిగా అహంభావం నశించటం ప్రారంభమవుతుంది. ఎన్ని గంటలు ధ్యానం చేసినా ఎన్ని గంటలు జపం చేసినా ఇది కూడా ముఖ్యం. జపధ్యానములు అవసరము, విచారణ కూడా అవసరం. మన మాటలో అహంభావన పూరితంగా ఉండకూడదు. చేతలో చేతుడు చేసే పనులు అహంభావన పూరితంగా ఉండకూడదు. ఇతర పట్ల మనకున్నటువంటి అనుబంధంలో అహంభావన పూరితంగా ఉండకూడదు. ఆ బిహేవియర్ ఈక్వలిస్ట్గా ఉండాలి. అంటే అహంభావన రహితంగా కనుక ఆ మానవుడు ప్రవర్తన కనుక ఉంటే వాడు మనస్సు హృదయ గుహలో రాలిపోతుంది. అది మీకు తెలియకుండా రాలిపోతుంది. అంటే అహంభావన లేకుండా నేను జీవించటం నేర్చుకుంటే, నా ప్రవర్తన తీర్చిదిద్దుకుంటే నాకు ఆత్మసాక్షాత్కారం కలగాలని అనుకోక్కర్లేదు. ఆత్మసాక్షాత్కారం దానంతటది కలుగుతుంది. మన రోజు ఉదయం గాఢ నిద్రలోంచి బయటకు వచ్చిన వారు మన గాఢ నిద్రలోకి మనం వెళ్లే వరకు ఏ గంట కాగంట ఏ నిమిషానిక ఆ నిమిషం మన ప్రవర్తన మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, వాచ్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని తీర్చిదిద్దుకోవాలి, దాని తీరు సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఒక గంట సేపు జపం చేస్తాం అనుకోండి, ఒక గంట సేపు ధ్యానం చేస్తాం అనుకోండి మంచిదది, ఒక గంట సేపు విచారణ చేస్తాం అనుకోండి అది మంచిది. కానీ తర్వాత మన దైనందిన జీవితం అహంభావన కేంద్రంగా పెట్టుకుని కనుక జీవిస్తుంటే, అది స్నానం చేసి దాని ఏదో గది స్నానం అంటారు, ఏ నువ్వు స్నానం చేస్తుంది మళ్ళీ ఒడ్డుకు వచ్చి అంత బాడి చేసేసుకుంటుంది, అలాగే వచ్చే 10 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ మన అహంభావ పూరితమైన జీవితం జీవిస్తుంటే, స్నానం చేసి మళ్ళీ ఒడ్డుకు వచ్చి ఒళ్ళంతా బాడి చేసుకుంటే ఎలా ఉంటుందో, జపం చేసి ధ్యానం చేసి బయటకు వచ్చి మళ్ళీ అహంభావ పూరితమైన జీవితం జీవిస్తుంటే గజ స్నానం లాగా ఉంటుంది. అందుచేత ఆ ఈగోలెస్ బిహేవియర్ లేకుండా ఈగోలెస్ లివింగ్ రాదు. అంటే అహంభావంతో అనుబంధం లేని జీవితం జీవించిన వాడికి అహంభావంతో సంబంధం లేని జీవితం వస్తున్నా, కానీ అహంభావంతో అనుబంధం పెట్టుకుంటూ అహంభావం లేని జీవితం కావాలంటే అది సాధ్యపడదు. అంటే ఈగోలెస్ బిహేవియర్ వల్ల ఈగోలెస్ లివింగ్ వస్తుంది. ఇప్పుడు మనకు దేహం ఎందుకు అహంబుద్ధి ఉంది, ఈ దేహం ఎందు ఈ శవం ఎందు అహంబుద్ధి ఉంది. అహంబుద్ధి అంటే నేను అనే బుద్ధి ఉంది. దేహం ఎందు నాకు నేను బుద్ధి ఎలా ఉందో, చైతన్యమందు ఆత్మ ఎందు బ్రహ్మము ఎందు ఆ ఏకరసము ఎందు నాకు అహంబుద్ధి కలిగితే, నేననే బుద్ధి కలిగితే, అప్పుడు శరీరం అనే గుహలోకి రావక్కర్లేదు, మనం హృదయ గుహలో ఉండిపోవచ్చు. భగవంతుడు ఏ హృదయంలో నేను ఉన్నానని చెబుతున్నాడో ఆ హృదయంలో మనకు కనుక స్థిరపడితే, అక్కడ మేకడగా ఉంచే మన మనసును తీసుకెళ్లి అక్కడ ఉంచితే మనం దేహం అనే శరీరం అనే గుహలోకి రావక్కర్లేదు. ఆ హృదయ గుహలో స్థిరపడే వరకు ఈ శరీరం అనే గుహలోకి రావాలి. అంటే పునర్జన్మ వస్తుందని చెప్పకుండా చెప్పటం, అది సత్కర్మ చెయ్యి, అది చేసి సత్కర్మ నిష్కామంగా చెయ్యి. అలా చేయటం వల్ల నీ మనస్సులో ఉన్న దోషాలు పోతాయి, బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి, బుద్ధి కల్పించే విషయాలు తగ్గుతాయి, బుద్ధిలో ఉన్న దోషాలు రాలిపోతాయి. అప్పుడు నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, మనస్సు కుదిరిపడుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది, మనస్సుకి శాంతి కలుగుతుంది. నీకు మనస్సుకి శాంతి కలిగాక శాంతి చిత్తంతో నువ్వేమిటండి దుర్వాసనతో దుర్వలవటంతో పోరాడాలి. కానీ నీకే శక్తి లేనప్పుడు, నీకే శాంతి లేనప్పుడు నీ అలవాట్లతో నువ్వు పోరాడలేదు. ఇది ఎంతో కొంత నాకు శాంతి కలగాలి, మనసు కుదిరి కలగాలి, నెమ్మది కలగాలి. అప్పుడు పునర్జన్మ హేతువుడు తోటి మీరు పోరాటం ప్రారంభించాలి. అంటే ఇప్పుడు నాకు దేహం పట్ల ఏ విధంగా అహంబుద్ధి ఉందో, నేననే బుద్ధి ఉందో, ఈ బుద్ధి నశించి ఆత్మయందు చైతన్యమందు నేననే బుద్ధి కనుక నాకు కలిగితే ఇది బంధం, అది మోక్షం, ఇది అశాంతి, అది శాంతి, ఇది అజ్ఞానం, అది జ్ఞానం, అంటే రెండు మొక్కలు. ఇప్పుడు నాకు దేని మీద నేననే బుద్ధి ఉంది, నాకు నేననే బుద్ధి దేని మీద ఉంది, దేహం దేహాన్ని నేననే బుద్ధి ఉంది. దీనేమంటారంటే బాడీ బాగుంది, ఎంత రహస్యం అంత జీవిత రహస్యం అంత ఇక్కడ ఉంది. నేను ముసలివాణ్ణి అయిపోయాను, నేను ముసలివాణ్ణి అయిపోయాను అనుకుంటాం మనం. నేను ముసలిదవద్దు, శరీరం ముసలిదవద్దు. మామూలుగా మనం నేను ముసలివాణ్ణి అయిపోయానండి, నేను ముసలివాణ్ణి అయిపోయాను అంటాం. ఆ లోపల నేను ముసలిదవద్దు, శరీరం ముసలిదవద్దు. మరి శరీరం ముసలిదైతే నేను ముసలివాణ్ణి అయ్యా అని చెప్పటం ఏంటి అంటే, ఆ నేను దేహంతో తాదాక్ష్యం పొందుతాను, దేహమే తానని భావిస్తాను, ఆ దేహగతమే నేనని, ఆ మనోగతమైన నేనని తొలగించుకోవడానికే జపం యొక్క ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనం, విచారణ యొక్క ప్రయోజనం, సత్పురుషుల సహవాసం యొక్క ప్రయోజనం. భగవద్గీత వాక్యాన్ని, భగవాను మాటలని, అవతార పురుషుల మాటలని విశ్లేషణ చేసినప్పుడు ఆ చెప్తున్న వ్యక్తి కనుక తపస్సు ఉంటే ఆ మాటలు, ఆ తపస్సులోంచి, ఆ చదువులోంచి వచ్చిన మాటలు మిమ్మల్ని దొరుచుకుని దొరుచుకుని ఈ అహంకారం యొక్క పొరలను చీల్చుకుని 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 వస్తువు ఎక్కడుందో దాన్ని వెంటాడి వెంటాడి ఆ వస్తువు దగ్గరికి ఆ మాట వెళ్ళదు. అంచేత విద్య ఒకటే సరిపోదు, తపస్సు కూడా ప్రధానం. అహంకారం లేకుండా, అహం వృత్తి లేకుండా, దేహాభిమానం లేకుండా జీవించటమే తపస్సు. ఆ తపస్సు చేయడానికి మన దేహం యొక్క సహకారం, మనస్సు యొక్క సహకారం ఉండాలి. దేహం యొక్క సహకారం మనకు కావాలంటే ఆ దేహం ఆరోగ్యం బాగా చూసుకోవాలి. అతిగా తినకూడదు, అతిగా మాట్లాడకూడదు. ఇతరుల పట్ల ప్రవర్తించేటప్పుడు మధ్య మార్గంలో ఉండగా అతిగా ప్రవర్తించకూడదు. మీరు స్నేహాలు కూడా తగు మాత్రంగా ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. అతిగా ఉంటే మీ చివరికి అటాచ్మెంట్ కింద దారి తీస్తుంది. ఆ అటాచ్మెంట్ మన చేత పాపం చేయిస్తుంది. రాగం లేని మనిషి పాపం చేయడు, రాగం ఉన్న మనిషి పాపం చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉందంటే మన అజ్ఞానం మనకు తీయగా ఉంది. మైసూరు పాకం అలా ఉంది, పాలబెల్లం ఉంది. మన అహంకారం మనకు చాలా తీయగా ఉంది. మన తీయగా ఉన్న వస్తువుని ఎలా విడిచిపెడతాం? మనకి చేదుగా ఉన్న వస్తువుని ఊసేస్తాం, కానీ తీయగా ఉన్న వస్తువుని ఎలా ఊసేస్తాం? ఊసేది ఆడవారిని దర్శించినా, నాయనవారిని దర్శించినా, మరొక మహాత్ముని దర్శించినా, ఏదైతే పోగొట్టుకోవాలో దాని మీద మనకి ఆ పోగొట్టుకునే వస్తువుల మీద ఉన్నటువంటి ఆ చెరుదనం చూపిస్తారు. మనం పొందవలసిన వస్తువు మీద తీయదనం చూపిస్తారు. మన స్వరూపం మీద మనకు ఆకర్షణ కలగజేస్తారు. తీపి మీద కొంతమందికి యావగింపు ఉంటుంది. ఆ మహాత్ముల దర్శనం వల్ల యావగింపు పోతుంది. కొంతమంది వాళ్ళని చూసి వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఇది జీవితం పాజిటివ్ గా, ఆ ఫ్రీగా, ఆ స్వీట్ గా ఉండాలంటే, అంటే నేను ఏది పొందాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది విడిచిపెడితే ఏది పొందుతావు, పొందవలసిందేది, విడిచిపెట్టవలసిందేది, ఆ విచక్షణ జ్ఞానం నీకు మహర్షుల యొక్క సందర్శనం, అవతార పురుషుల యొక్క సందర్శనం వల్ల నీకు కలుగుతుంది. తర్వాత నీకు సాధన కూడా తేలిక అవుతుంది. ఎందుకీ మాటలని ఎందుకు చెబుతున్నానంటే, మనం పూజ చేయొచ్చు, జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, కానీ దైనందిన జీవితంలో మన ప్రవర్తన యొక్క తీరు చూసుకోవాలి. నువ్వు ఒక మాట మాట్లాడితే, ఒక పని చేస్తే, ఆ పని నువ్వు అహంకార ప్రేరణగా చేస్తున్నావా, లేదా అనవసరం ఉండి చేస్తున్నావా, అది నువ్వు విశ్లేషణ చేసి లోపల చూసుకుంటూ ఉండాలి. నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్పాను. కొంతమంది ఏమనుకుంటారంటే, బొత్తిగా స్థూల బుద్ధి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ గీతా భవన్లో 10 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు, దీనివల్ల వీళ్ళు ఏం సంపాదించారనుకునే వాళ్ళు మనుషులు కూడా ఉన్నారు. ఏం కలిసి వస్తున్నాయి వీళ్ళకి అని అనిపిస్తారు. పాపం వాళ్ళకి స్థూల దృష్టి. వాళ్ళని చూసి మనం కోపం తెచ్చుకోకూడదు, వాళ్ళని చూసి జాలిపడాలి. యేసుక్రీస్తు చెప్పినట్టు, తండ్రి వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని చెప్పి క్షమించి ఆశ్వర్యించు అన్నాడు. అంటే మనిషికి శరీరం ఒకటే లేదు, లోపల మనస్సు కూడా. శరీరానికి అవసరాలు ఎలా ఉంటాయో మనస్సుకు కూడా అవసరాలు ఎలా ఉంటాయి. ఒక శరీరమైనా మనకుంటే లోపల మనస్సు లేదా? మనస్సు ఉంది. అంటే శరీరానికి అవసరాలు ఎలా ఉంటాయో మనస్సుకు కూడా అవసరాలు ఉంటాయి. ఈ ప్రవచనాలన్నీ మీ శరీరానికి కాదు, మీ మనస్సుకు అవసరం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, కేవలం మానవుడు అన్నం తింటాం లే బతకలేడు. ఆ మనస్సు ఒకటి ఉంది, ఆ మనస్సుకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ మనస్సుకు సంబంధించినటువంటి అవసరాలని ఈ ప్రవచనాలు మీకు సప్లై చేస్తాయి. ఆ విషయం గుర్తింపు లేక, ఆ విషయం గ్రహించే శక్తి లేక ఈ కొంతమంది లౌకికులు ఏమిటి వీళ్ళెందు ఈ 10 రోజుల నుంచి వీళ్ళు వింటున్నారు, దీనివల్ల వీళ్ళకి ఏంటి ప్రయోజనం ఏంటి అనుకుంటారు. కానీ ఆ సూక్ష్మంగా ఉండే ప్రయోజనం వాళ్ళు గ్రహించలేరు. ఆ గ్రహించే శక్తి లేక అలా మాట్లాడుతూ ఉంటారు. మంచిగా మాటలకు మనం కంగారు పడకూడదు. మనం పనులు చేస్తాం కానీ మనం చేసే పని వల్ల మనం రజోగుణం పెరిగి పనులు చేస్తాం, అందుకే మనకు జ్ఞానం రావుతుంది. మనం మాట్లాడే మాటల వల్ల రజోగుణం పెరిగి మాటలు మాట్లాడతాం, చేతుడు చేసే పనుల వల్ల రజోగుణం పెరిగి పనులు చేస్తాం. అసలు రజోగుణాన్ని దాటి మనం సత్వగుణంలోకి రాగొస్తాం. మనం సత్వగుణం వచ్చినప్పుడు మనస్సు కొంచెం అడుగుతుంది. అడిగినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఆ సత్వగుణాన్ని ఎండుకుని ఇంకో గుణం రజగుణం వస్తుంది. అప్పుడు మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తే ఉన్న ఆనందం ఊడిపోతుంది. అది ఆత్మానందం కాదు. ఆత్మానందకి రాక పోక ఉండదు. స్థిరంగా ఉంటుంది, పెర్మనెంట్ గా ఉంటుంది, అనబ్రోకెన్గా ఉంటుంది, వైట్గా ఉంటుంది. అయితే మనకి ఎప్పుడైనా సత్వగుణం వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ అది ఆత్మానందం అని చెప్పడానికి అవకాశం లేదు. ఆత్మానందం చెదిరిపోదు. కారు కండిషన్ ఉంటేనే పరిగెడుతుంది. అదేవిధంగా దేహాన్ని మనస్సుని కండిషన్లో పెట్టుకోవాలి. దేహాన్ని మనస్సుని ఎందుకు కండిషన్లో పెట్టుకోవాలంటే ఆ లోపల ఉన్న కంట్రోలర్ ఒకనాడు చూశారు ఈశ్వరుడు. వాళ్ళే మనం ఐక్యం అవడం కోసం మన దేహము, మన మనస్సు, మన ఇంద్రియాలు మనకు సహకరించడం కోసం వాటిని ఆరోగ్యంగా అట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఒకసారి అశాంతిగా ఉంటుంది, ఒకసారి శాంతిగా ఉంటుంది. ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాం. ఒకసారి ఎప్పుడైనా మనం విషయాన్ని చింతిస్తూ ఉంటాం అనుకోండి, ఆ విషయాన్ని చింతిస్తున్నప్పుడు అశాంతి వచ్చేస్తుంది. 100 కోట్ల డబ్బు ఉన్నవాడు కూడా అశాంతి వచ్చేస్తుంది విషయాన్ని చింతిస్తూ. ఏం ఒక పైసా కూడా లేని దరిద్రుడు ఆత్మను చింతిస్తూ ఉంటాడు అనుకోండి, వాడికి శాంతి వచ్చేస్తుంది. ఉంచేత వస్తుంది వాడు దరిద్రుడే మామూలుగా భౌతికంలో. ఆత్మను చింతిస్తుంటే వాడికి శాంతి వస్తుంది, ఆత్మలో శాంతి ఉంది కాబట్టి. విషయాన్ని చింతిస్తుంటే వాడికి అశాంతి వస్తుంది, ఉంచేత అక్కడ అశాంతి ఉంది కాబట్టి. మనస్సు ఏది చింతిస్తుంటే అది అవుతాం మనం. వరుణాచల నేను చింతిస్తున్నాను, నేను చింతిస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను. అంత మాత్రం చేస్తే ఈ అహంభావన ఊడిపోతున్నానని అనుకోవటం లేదు. దీని అనుగ్రహం లేకుండా అది వినయానికి లక్షణం. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా నువ్వు ఎన్ని తంటాలు పడ్డా, ఎన్ని గుంజులు తీసినా మనస్సుకు అంతర్దృష్టి కలగదు. మనస్సుకు అంతర్దృష్టి లేకుండా అది హృదయాభిముఖంగా ప్రయాణం చేయలేదు. అది హృదయ గుహల దళితం కాదు. ఈ 4 గుహల్లో మధ్య ఉన్నప్పుడు నిజమే ఆ ఎత్తి భావన తొలగించుకోవాలి, అహంభావన తొలగించుకోవాలి, ఆ కారాన్ని తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటాం. దేనైతే తొలగించుకోవాలనుకుంటున్నామో ఈ గోడ దాటిన తర్వాత మళ్ళీ దానికే మొదట్లో నీళ్లు పోసి దాన్ని పెంచుకుంటాం. ఇదే మాయ, ఇదే అజ్ఞానం. నువ్వు మనస్సుని ఎక్కడికి ఈశ్వరుడు ఉన్నాడు, ఏ హృదయంలో నీ నివాసంగా ఉన్నాను భగవంతుడు చెబుతున్నాడు, ఆ నివాసం దగ్గరికి నీ మనస్సును తీసుకెళ్లేదే బోధ, లేకపోతే అది బాధ. అది బోధ కాదు, బాధ. రామకృష్ణుడు చెప్తా ఉంటాడు, బోధ గురువులు తక్కువ, బాధ గురువులు ఎక్కువ. 4 గంటల చుట్టూ మీ శరీరం చుట్టూనే తిప్పితే ఎందుకని నాకు బోధ. ఎలాగైనా నేను చెప్పకపోయినా మీ శరీరం చుట్టూనే ఉంటాను కదా. మనస్సు సేకరించే విషయాల వల్ల మీకు జ్ఞానం కాదు. మనస్సు ఎక్కడైతే అణిగిందో, మనస్సు ఎక్కడైతే నశించిందో అక్కడ మీకు జ్ఞానం ఉదయిస్తుంది. మనస్సుతోటి మనం ఎక్వైరీ చేసినంత కూడా మిథ్యా జ్ఞానం. విద్యాజ్ఞానం సత్యజ్ఞానం అవదు, ఆత్మజ్ఞానం అవదు. ఆత్మజ్ఞానం సముపార్జనలో ప్రమాదంలో పడకు, అజాగ్రత్త పనికి రాదు అన్నాడు సనత్ కుమారుడు. నువ్వు జ్ఞాన సముపార్జన చేసినప్పుడు, ఆత్మజ్ఞాన సముపార్జన చేసినప్పుడు ప్రమాదంలో పడుకు, యాముల పాటు పనికి రాదు, జాగ్రత్తగా ఉండాలి. అతి జాగ్రత్తగా నువ్వు దాన్ని సంపాదించాలి. మనకున్నదేమో విద్యాజ్ఞానం. ఆ విద్యాజ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అనుకుంటున్నాం. ఎలా అనుకోవడం ఇది ఎప్పుడైతే జ్ఞానం అవ్వదో నువ్వు అలా అనుకుంటున్నావు. రమణ మహర్షి గారి దగ్గర కూడా కూర్చుని నేను భావన చేస్తున్నానండి, ధ్యానం చేస్తున్నాను అన్నాడు. నువ్వు శరీరమా కాదు, యూఆర్ నైదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ ఇన్ ది ఇమ్మోర్టల్ సెల్ఫ్ యూఆర్ అని వేదం చెబుతాండి. నువ్వు అనుకునే దేహం నువ్వు కాదు, నువ్వు అనుకునే ఇంద్రియం నువ్వు కాదు, నువ్వు అనుకునే ఈ మనస్సు నువ్వు కాదు, నువ్వు అనుకునే అహంభావన కాదు, నువ్వు అనుకునే వ్యక్తి భావం నువ్వు కాదు, వ్యక్తి చేతను నువ్వు కాదు. ఆ పరబ్రహ్మయాన్ని అని వేదం చెబుతోంది. అంటే ఆ బ్రహ్మమునే నేను బ్రహ్మమునే అనుకుంటున్నాను, అలా ధ్యాసలో ఉన్నాను, ఆ ధ్యానం చేస్తున్నాను, అలా జపిస్తున్నాను అన్నారు ఆ భక్తులు. అంటే భగవాన్ అన్నారు, నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావా అన్నారు. అనుకుంటున్నానే ఇప్పుడు చేసే పని అదే అన్నాడు. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నువ్వు అనుకుంటున్నా మంచిదే, నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును నేను బ్రహ్మమున అయి ఉన్నాను అని అనుకుంటున్నావు. ఇప్పుడు అనుకోవడంతో సరిపెడుతున్నావు. ఆ నేను బ్రహ్మమును నేను బ్రహ్మమునే అని ఆ నేను ఎవరో నీకు తెలిస్తే అనుకోవడం కాదు, అది అయిపోతావు అన్నారు. ఎంత బ్యూటిఫుల్ టీచింగ్ కూర్చోవడం ఇక్కడ. మనసుకు అందదు, మనసుకు అందదు అని ఓ పక్కన చేస్తున్నారు, మనసును బాగు చేసుకోమంటున్నారు, మనసును లోపల తోడుకెళ్ళమంటున్నారు, ఏదో చిరకాసు గొడవలు ఉన్నాయి, ఇది కొంచెం నాకు ఈ గుడి విడగలింది అంటున్నారు ఎవరి భక్తులు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, ఆత్మజ్ఞానం మృత మనస్సుకు కలుగుతుంది, పైకి ఎగిరే మనసుకు కలగదు. అడిగిన మనస్సుకి ఆత్మ అందుతుంది. మనస్సుకి అంతర్దృష్టి కలగాలి, యోచింపు కలగాలి. అది ఎవరికి కలుగుతుంది? తోక ఉన్నవాడికి కలుగుతుంది. బలహీనులకి బద్ధకస్తులకి ఆత్మజ్ఞానమా అన్నాడు ఒక ఉపనిషత్తులు. కొంతమంది తేలిక మనుషులు ఉంటారు, ఆ తేలిక మనుషులు కోటి జన్మలు ఇస్తున్న వాళ్ళకి జ్ఞానం కలగదు. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడుతుంటే అసలు మీకు ఏదైనా కొంత తోకం ఉంటే ఆ మాటను మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేసినప్పుడు ఇతరుల యొక్క ఎంజాయ్మెంట్ కూడా ఆ మాటను మీరు అందించగలరు. నువ్వు భగవాన్ చెప్పి నువ్వు జ్ఞానం సంపాదిస్తే, నువ్వు శాంతి సంపాదిస్తే, నువ్వు ప్రపంచంలో భాగమైనప్పుడు నీకు జ్ఞానం ఇతరులకు ఉపయోగపడుతుంది. అంటే గౌతమ బుద్ధుడు ఉన్నాడనుకుంటే ఎవరికి శాంతి ఇవ్వకూడదు అనుకుంటే ఎలా కలుగుతుంది? వచ్చేస్తుంది శాంతి. మీ ఇంట్లో రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు జాగ్రత్తగా జాగ్రత్త పెట్టుకోవచ్చు, ఎవరికి కనపడకుండా ఎవరికి కనపడకుండా. మీకు దొంగల భయం ఉంటే బ్యాంకులో స్ట్రాంగ్ రూమ్ లో పెట్టేసుకోవచ్చు. మీ దగ్గర బంగారాన్ని మీరు జాగ్రత్త పెట్టుకోవచ్చు, ఎవరికి కనపడకుండా. మీ దగ్గర పైసలు ఉంటే ఎవరికి కనపడకుండా జాగ్రత్త పెట్టుకోవచ్చు. కానీ మీ హృదయంలో ఉన్న ఆనందాన్ని, మీ హృదయంలో ఉన్న శాంతిని, మీ హృదయంలో ఉన్న భక్తిని కనపడకుండా, మీ ముఖంలోకి రాకుండా ఎవరు ఆపు చేస్తారు? ఇదేంటి మాట్లాడి చెబుతున్నాడు? నీ మనసుకి తోకం లేకపోతే, నీ మనసుకు బరువు లేకపోతే నువ్వు చెడిపోతూ ఉంటావు. కానీ లోపలికి వెళ్ళావు, నువ్వు మాట్లాడే మాట్లాడు, నువ్వు చేసే పనులు నీ మనసు తోకం పెంచాలి. లోపలికి వెళ్ళాలంటే వాడు ఆ మనిషికి ఎంతో క్యూరిటీ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, తోకం ఉండాలి, పూర్వపుణ్యం ఉండాలి, ఆ పూర్వ సంస్కారం ఉండాలి, పూర్వపుణ్యం ఉండాలి, స్టోరు ఎంతో పూర్వపుణ్యం ఉండాలి. 24 గంటలు తన పట్టు గురించి ఆలోచించుకునే వాడికి తోకం ఎలా వస్తుంది? తన శవం చుట్టూ తిరిగే వాళ్ళకి తన పొట్ట గురించి 24 గంటలు తన పొట్ట గురించి ఆలోచించే వాడికి తోకం ఏమి వస్తుంది? అది హృదయంలోకి ఎలా దిగ్గడు? ఒకవేళ దిగటానికి అది బరువు సరిపోదు వాడికి. మనస్సు ఏం చేస్తుంది పాపం? ఏదో మనం చాలా మాటలు వింటున్నాం, భగవంతుడి దగ్గర ఉంటాం, హృదయంలో ఉందాం, హృదయ గుహలో ఉందాం, దేవుడు ఏ గుహలో ఉన్నాడు అక్కడ ఉందామని మనస్సు అనుకుని పాపం అక్కడికి వెళ్ళి ఉందామని చూస్తున్నాం. అవి అహంకారం ఏం చేస్తుందంటే అక్కడ అక్కడే ఉంటారే రా, నా గొడవ వచ్చాయని పాపం దాన్ని నాకు వచ్చేస్తాం, మిమ్మల్ని భగవాన్లోకి తీసుకొచ్చేస్తాం. రమ్మన్నప్పుడు మనస్సు వచ్చేస్తున్నాడు, ఏంటంటే దాని తోకం సరిపోతుంది. అది ఆత్మజ్ఞానం మృత మనస్సుకే కలగచ్చు. అంటే రమణ మహేశ్వరు చెప్తూ ఉన్నారు, నీకు మృత మనస్సు కలగాలంటే చచ్చిన గొడవలే బతుకు. ఏ తరంపులు లేకుండా ఉన్నప్పుడే నీ మనసుకు అంతర్దృష్టి కలుగుతూ ఉంటుంది. సమాధి స్థితిలో కూడా తనున్నాను సంగతి తనకు తెలుస్తూ ఉంటుంది. ఏ తలంపులు రావు, ఏ భావాలు రావు. మీరు సమాధి స్థితి పొందిన తర్వాత ఆ సమాధి స్థితిలో, ఆ నిరస్థితిలో, ఆ సహజ స్థితిలో, ఆ దివ్య స్థితిలో, ఆ దైవ స్థితిలో మీరు ఉన్నారన్న సంగతి మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఏ తలంపులు మిమ్మల్ని బంధించు. అసలు ఇక్కడో జ్ఞానం మాట, ఆత్మ మాట, భగవంతు మాట, భగవదానుభవం మాట ఇవ్వబడింది. నా ఆలోచనకి, నా మాటకి, నా చేతకి సమన్వయం లేదు. నాకు జ్ఞానమా? నీతోటి నాకెంతవరకు సమన్వయం ఉందో వదలండి. నా తలంపుకి, నా మాటకి, నా చేతకి నాకే సమన్వయం లేదు. నాకే సమన్వయం లేదు ఇప్పుడు. నాకు జ్ఞానం ఏంటి? నాకు జ్ఞానమా? భగవద్గీత కింద నుంచి పైకి చదివినా, పై నుంచి కిందకు చదివినా, ఉపనిషత్తులు చదివినా నాకు జ్ఞానమా? నాలో నాకు సమన్వయం లేనప్పుడు నాకు జ్ఞానమా? ఒక విషయం మీరు జ్ఞాపకం చూసి అంతర్యాన్నిగా ఉన్న మీరేమిటంటే ఆత్మానుభవం, ఆ బ్రాహ్మానుభవం పొందటం కంటే దేవుని చూడటం తేలిక. ఈ లోపల ఆత్మారాముని తెలుసుకోవడం కష్టం, కానీ బాహ్యంగా ధ్యానం చేసి ఒక రాముని మీరు దర్శించవచ్చు. ఆ దశరథ కుమారుడు రాముని మనం ఆరాధించడానికి కారణం అక్కడ ఆగిపోవడానికి కాదు, ఆ రాముడు ఈ ఆత్మారాముని పట్టుకోవడానికి సహకరిస్తాడు. దేవుని కళతో చూడటం కంటే వృద్ధులున్న దేవుణ్ణి అనుభవిక వైద్యం చేసుకోవడం మరింత కష్టం. భగవాన్ అంటే ఉండవారు నీకు కనిపించి వెళ్ళిపోయి దేవుడు నీకు కావాలా? 24 గంటలు కూడా నేను విడిచిపెట్టకుండా ఎప్పుడు నీ కూడా ఉండి దేవుడు నీక మనస్సు నశిస్తే నశించు. నువ్వు ఎవడో నీకు తెలియ పెడతాం, ఏం లాజిక్కో చూడండి. మనస్సు నశిస్తే నువ్వు నశించు. కానీ నేను మనసు అనుకుంటున్నావు కాబట్టి మనసు పోతే నువ్వు పోతావని అనుకుంటున్నావు. నువ్వు మనోమరంలోకి వెళ్ళిన మనస్సు నశిస్తే నువ్వు నశిస్తావని కంగారు పడకు. నువ్వు నశించు, నువ్వు ఎవడో నీకు తెలియబడుతుంది. ఏ వస్తువుని పట్టుకోవాలి, ఏ వస్తువుని విడిచిపెట్టాలి అని ఏకు లేకపోతే మనసు కాంతం దృష్టి కలగదు. ఆత్మ కానిదాన్ని విడిచిపెట్టాలి, ఆత్మని పట్టుకోవాలి. ఆ ఏకం కనుక నీకు లేకపోతే, ఆ జ్ఞానం కనుక నీకు లేకపోతే, ఆ డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ కనుక నీకు లేకపోతే కోటి జన్మలెత్తిన నీకు జ్ఞానం కలగదు. భగవాన్ అంటున్నారు ఇందులో పెద్ద కష్టమేమి లేదు. కష్టం కష్టమే కొడుకు తలంతే సూర్యుని చూడటానికి మీరు దీపం అక్కర్లేదు. ఇప్పుడు నేను ముఖమాట చూపితే సరిపోతుంది. దీపం యొక్క వెలుగు చూడక్కర్లేదు. సూర్యుని సూర్యుని యొక్క వెలుగులో నేను సూర్యుని చూడవచ్చు. ఒకసారి ముఖం ఆడి చెప్పు. అదే నీ హృదయంలో జ్ఞానసూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యుని చూడటానికి నేను ముఖమాట చెప్పితే ఆ సూర్యుడు ఎలా కనిపిస్తాడో ఒక్కసారి నీ మనస్సును దాచినకు నుంచి లోపలికి చెప్పు. లోపలికి చెప్పితే ఆత్మ యొక్క వెలుగు ఉంది, ఆత్మ నీకు దర్శనం అవుతుంది. తెర మీద బొమ్మలు తిరుగుతున్నంత కాలం నీకు తెర కనపడదు. అలాగే తలంపుల యొక్క వేగంలో నీ ఒటికి పోతుంటే నీ ఉదయంలో వస్తువు కనపడదు. ఆ తెర మీద బొమ్మలు ఆగినప్పుడు తెర నీకు కనిపిస్తుంది. నువ్వు తలంపుల నుంచి విడుదల పొందినప్పుడు, నీ సంస్కారాల నుంచి వాసుల నుంచి విడుదల పొందినప్పుడే బొమ్మ వస్తువులు స్పష్టంగా వ్యక్తమవుతుంది. మనం ఒక గంట సేపు ధ్యానం చేస్తాం అనుకోండి, ఒక గంట సేపు జపం చేస్తాం అనుకోండి, ఒక గంట సేపు విచారణ చేస్తాం అనుకోండి, లోపలి ప్రపంచం నిజమని మనకు అనిపిస్తుంది అనుకోండి. ప్రపంచం నిజం అనుకున్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఎంత సాధన చేసినా నీ మనసు లోపలికి వెళ్ళదు, బయటకు వచ్చేస్తాం. ఒకవేళ పుస్తకాల్లో నువ్వు ఇది అబద్ధం అబద్ధం అని పుస్తకాల్లో చదివినా నీ అనుభవం నిజం కింద కనిపించినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా నీ మనసు బాహ్యంగా తనకు వచ్చి తీరుతుంది. ఈ లోకం ఎంతకాలం అయితే నీకు నిజం కింద కనిపిస్తుంటే, నువ్వు ఎన్ని సాధనలు చేసినా ఎన్ని బుద్ధిని చేసినా ఎన్ని ఉపనిషత్తులు చదివినా నీ మనసు బాహ్యం కనుక విజృంభిస్తూనే ఉంటుంది. ఆ మనస్సు అనగటానికే నీ అనుగ్రహం కావాలి అరుణాచల. అనుగ్రహం యొక్క ప్రయోజనం ఉంది. అనుగ్రహం యొక్క ప్రయోజనం ఏంటంటే మనసుకు అంతర్దృష్టి కలగజేయడం కోసం అనుగ్రహం యొక్క ప్రయోజనం. ఈ అనుగ్రహం లేకపోతే మనసుకు అంతర్దృష్టి కలగదు. అయితే అందరికంటే మనకు మన అహంకారం అంటేనే ఎక్కువ ఇష్టం. ఏం చదువు ఎక్కువ ఇష్టం అంటే అదే మనం అనుకుంటున్నాం కాబట్టి. అది 24 గంటలు మీకోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు ఒక మాట అన్నా మీ అహంకారం అంగీకరించదు. ఇప్పుడు మన మనస్సు మీద మన అహంకారం పెత్తనం చేస్తాం. దాని పెత్తనం తగ్గితే లోపలికి వెళ్తుంది, కానీ దాని పెత్తనం తగ్గినంత కాలం బయటకు వచ్చేస్తాం అని కోటి జన్మలు ఎత్తారు. దాని పెత్తనం ఓడగొట్టాలి, అదే సాధన యొక్క ప్రయోజనం. మనకున్న తెలియ ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి ఉపయోగించకూడదు, కానీ గ్రామాల్లో ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడానికి ఉపయోగించకూడదు. ఒకసారి మనం తెలియచేటలే మనల్ని బంధిస్తూ ఉంటాయి. ఆ తెలియచేటలు సద్వినియోగం చేసుకుంటే మనం విడుదల పొందుతాం, తెలియచేటలు దుర్వినియోగం చేసుకుంటే మనం బంధింపబడతాం. వాడు జ్ఞాపించుకోండి, డోనర్షిప్ అని చెప్పు ఓనర్షిప్ ఉంటుంది. ఈ దేహానికి పరిమితమైన నేను ఎంతకాలం అవుతుందో అంతకాలం ఓనర్షిప్ అంటే చాలా ఇష్టపడతాను. మనం నాకు 10 కోట్లు డబ్బు ఉంది, నాకు 10 సినిమాలు ఉన్నాయి, నేను ఈ పార్లమెంట్ మెంబర్ని, నేను ఎమ్మెల్యేని, నీకు అర్థమవుతుంది పట్టుకుంటుంది. నీకు కర్తృత్వం నేను చేపు ఓనర్షిప్ తప్పనిసరిగా నీ మనసు కోరుతుంది. ఆ దేహగతమే దేని మీద కాలం ఓనర్షిప్ కోరుకుంటుంది. ఎప్పుడు కళ్ళు పూసే వరకు కళ్ళు పూస్తే ఏం లేదు. ఆ లోప ఆత్మకుండే మన మీద ఆత్మకుండే ప్రేమ వల్ల ఈ మనసు అనగల కాను, మన మీద ఆత్మకుండే అనుగ్రహం వల్ల ఈ మనసు అనగల కాను, కేవలం మన కుత్తుగంతుల వల్ల అది అనగటం. అయితే దాని అనుగ్రహం సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సత్యవస్తు యొక్క సద్వస్తు యొక్క అనుగ్రహం సంపాదించడానికి మనం ప్రయత్నం చేస్తే మన ప్రయత్నమే అనుగ్రహం కింద మారుతుంది. నువ్వు చేయగలిగినంత ప్రయత్నం నువ్వు చెయ్యి. ప్రయత్నం విడిచిపెట్టవుతుంది. అలా ప్రయత్నం చేయకుండా ఉండలేం కూడా మనస్సు ఉన్నంతకాలం ప్రయత్నం చేయకుండా ఉండలేం కూడా. ఈశ్వరుని సృష్టి నిన్ను బాధించదు, నీ మనసు కల్పించిన విషయాలు నేను బాధిస్తూ ఉంటాను. నీ మనస్సు ఎంత నిజమే ఈ లోకాలు కూడా అంటే నిజం. అంటే నీ మనస్సును చదరగొట్టడానికి కానీ రమణుడు బోధ, మిమ్మల్ని నిజం దగ్గరికి తోడుకుపోవటానికి రమణుడు బోధ. నిజం తెలుసుకుంటేనే కదా వాడికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, శాంతి లేదు, సుఖం లేదు. ఒకసారి మీ మనసుకి ఏ బోట్లు అయితే ఆధారంగా ఉన్నా ఆ బోట్లు ఊడబెట్టడానికి చూస్తాడు. మిమ్మల్ని భయపెట్టాను కాదు, మిమ్మల్ని బాధపెట్టాను కాదు, మిమ్మల్ని క్షోభ పెట్టాను కాదు, మిమ్మల్ని నిజం ఎదురికి తోడుకెళ్ళటం కోసం. మీరు ఆ నిజం మృదంలో నిజం మీకు అనుభవం కాకపోతే మీరు పునర్జన్మల నుంచి విడుదల పొందలేరు, ప్రకృతి దాటి జనలేరు. ఎప్పుడు కూడా మనం కోరుకోబోతేనే దేవుడికి వెంటాడటండి. మనం కోరుకున్నాం అనుకున్న దేవుడు మన కోరింగ్ ఇచ్చేసి ఇది కూడా మనకు వదిలింది అనుకుంటాడు. మనం ఏది కోరమనుకోండి అప్పుడు ఆయనకు పెంటాడు ప్రారంభం అవుతాయి. నీకు ఏమి ఇవ్వాలని ఆలోచిస్తాడు, ఏమి అడగటం లేదు, పెడుతుంది జ్ఞానం ఇచ్చేద్దామని ఇచ్చేస్తాడు. మనం తెలియదు ఏదో అడిగేస్తా ఉంటాడు, అడిగేస్తే ఇచ్చేసి బొమ్మంటాడు బయటకు. శుద్ధ మనస్సు నీకు జ్ఞానాన్ని సంపాదిస్తుంది, అశుద్ధ మనస్సు అలరం లేపుతుంది, కల్లోలం లేపుతుంది, అశాంతిని కల్పిస్తుంది. నీ దేహంతో ఈ విషయాలతో బంధిస్తుంది అశుద్ధ మనస్సు. అంటే ప్రతికి సాధన ప్రయోజనం ఉంది, మనస్సులో ఉన్న నాలుగు తొలగించుకోవడమే సాధన యొక్క ప్రయోజనం. లోపల వస్తువుని ఏమి కనిపెట్టలేదు. ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రజెంట్, ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రజెంట్, ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రజెంట్. ఆ వస్తువుని తెలుసుకున్నాక దేహం ఉన్న ఆనందమే, దేహం పోయిన ఆనందమే. ఇంచిన వస్తువు యొక్క స్వరూపమే ఆనందం, అదే ఏకరసం. భగవాన్ చెప్పింది ఏంటంటే అపరిశుద్ధ మనస్సే సంసారం. అంటే మీలోన మాలిన్య మనస్సే, అపరిశుద్ధ మనస్సే, అశుద్ధ మనస్సే సంసారం. అదే సంసారం, మీ మనస్సే సంసారం. మనస్సు అడిగే వరకు మీరు సంసారం అనగదు. మీరు మనస్సు ఉన్నంతకాలం సంసారం మీద రుచిపోదు. ఎవడ మనస్సు వాడికి శిక్ష, ఎవడ మనస్సు వాడికి బంధం. మిమ్మల్ని ఎవరో శిక్షించక్కర్లేదు, మీ మనస్సే మిమ్మల్ని శిక్షిస్తుంది. అందుకే మనస్సు సంసారం, రెండు మార్గాలు మీకు అర్థమవుతలేదు. అంటే సాధన చేసి సాధన చేసి గమ్యాన్ని పొందటం. ఈ సాధన చేసేవాడు ఎవరో విచారణ చేస్తే వాడు భర్త లేకుండా పోతాడు. ఎలాగైనా ఆ వస్తువుని పొందుతావు. విశ్వాస పోయినా విశ్వాసం పోకూడదని పెద్దలు చెప్తారు. భగవంతుడి మీద మీకు విశ్వాసం తగ్గుతుంది, లోపల మీకు శ్రద్ధ తగ్గుతాను. లోపల మీకు శ్రద్ధ తగ్గినప్పుడే ఈశ్వరుడి మీద విశ్వాసం కూడా తగ్గుతుంది. అంటే ఆ శ్రద్ధ తగ్గకుండా మీరు చూసుకోవటంలో సాధనలో మెయిన్ అంగం ఉంది. శ్రద్ధ తగ్గుతుందంటే విశ్వాసం కూడా తగ్గిపోతుంది. కానీ మనకు విశ్వాసం ఎందుకు తగ్గుతుందో మనకు అవగాహన కాదు. శ్రద్ధ తగ్గడంలో విశ్వాసం తగ్గుతుంది. కృష్ణుడు చెప్పాడు శ్రద్ధ వల్ల లభతే జ్ఞానం. శ్రద్ధ వల్ల మీకు జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం వల్ల స్వేచ్ఛ కలుగుతుంది, స్వతంత్రం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. మీరు ఎన్ని మార్గాల్లో ప్రయాణం చేసినా, ఎన్ని ఉపాసనలు చేసినా, ఎంతమంది అవతార పురుషులను ఆరాధించినా, ఎన్ని దేవుళ్ళకి పూజలు చేసినా రావాల్సిందే ఇక్కడికి. ఆచార్యుల వారు అంటారు జ్ఞానం దగ్గరికి రావాల్సిందే. ఆ మోక్ష గుహలోకి, హృదయ గుహలోకి మీరు తీసుకెళ్లేది జ్ఞానం ఒకటి మాత్రమే. ఏ మార్గంలో భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, ఏ మార్గంలో ప్రయాణం చేసినా జ్ఞాన సమపాదన అవసరం. జ్ఞానం సంపాదించు, జ్ఞానసిద్ధి రాకపోతే మీకు మోక్ష సిద్ధి కలగదు. జ్ఞానం సాక్షాత్తు నేను మోక్షంలోకి తీసుకువెడుతుంది. హృదయ గుహలోకి తీసుకెళ్లేది జ్ఞానం మాత్రమే. జ్ఞానం సంపాదించాలని ప్రయత్నం చేయి, కనీసం లేకపోతే ఈ జన్మలో మీరు సంపాదించలేకపోయినా ఆ సంపాదించే ప్రయత్నంలో మరణించు. నాలెడ్జ్ ఇస్ పవర్. ఆచార్య వారు అంటే నాలెడ్జ్ ఇస్ పవర్, మా పవర్ ఇస్ నాలెడ్జ్. జ్ఞానమే శక్తి, మీ శక్తి జ్ఞానం. జ్ఞానం లేకపోతే శక్తి కలగదు. జ్ఞానం లేకపోతే శక్తి లేదు, జ్ఞానం లేకపోతే శాంతి లేదు, జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. ఈ జ్ఞానం లేకపోతే ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి అవ్వలేవు. The direct means. Om Namo Narayanaya. Om Namo Narayanaya. Om Namo Narayanaya. నారాయణాయం నారాయణాయం.